శ్రీమతే భక్తి వేదాంత స్వామిని ఇతి నామిని నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం రామాయణ కథకి ఉన్న భక్తులందరూ హోమిని అర్థయ్యారు. అరౌండ్ 40-50 ఆర్ దేర్. సో భక్తులందరికీ ఇస్కాన్ విజయవాడ తరఫున స్వాగతం. సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హనుమాన్. సో ఈరోజు 30వ తేదీ, విత్ ఇన్ ఏ వీక్, వారం రోజుల్లో మనకి 2వ తేదీ రామనవమి అయితే 8వ తేదీ మళ్ళీ హనుమాన్ జయంతి వస్తుంది. సో హనుమంతుడి గురించి ఒక్క సెషన్ చెప్పాలంటే ఇట్స్ నెక్స్ట్ ఇంపాసిబుల్. హనుమాన్ జీస్ గ్లోరీస్ ఆర్ అన్లిమిటెడ్. కాబట్టి రామాయణంలో హీరో క్యారెక్టర్ హనుమాన్. కాబట్టి వి విల్ డిస్కస్ టుడే, విల్ కవర్ సమ్ టాపిక్స్ అండ్ ఇంతదంతా నేను 8వ తేదీ నాడు మళ్ళీ మనం ఎలాబరేట్ గా మనం వీలైతే 2 క్లాసెస్లో ఇన్స్టెడ్ ఆఫ్ 1 క్లాస్ ఆన్ 7th and 8th మనం హనుమంతుడి గురించి మళ్ళీ చర్చించుకోబోతున్నాం. సో టుడే ఐ విల్ స్పీక్ ఓన్లీ ఫ్యూ 2-3 ఇంపార్టెంట్ ఐ మీన్ టు సే ద ఎపిసోడ్స్ విల్ డిస్కస్ అబౌట్ హనుమాన్. సో మనం రావణుడు ఫస్ట్ చర్చించుకున్నాము. అతనికి బ్రహ్మదేవుడి నుంచి వరాలు వస్తాయి. ఆ వరాల వల్ల అతనికి యాజ్ వి డిస్కస్డ్ వ్యక్తిత్వం లేని వ్యక్తికి సామర్థ్యం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ సామర్థ్యాన్ని అతను వినాశనానికి ఉపయోగిస్తాడు. సో రావణుడు తనకున్న శక్తి సామర్థ్యాలని మంచికి కాకుండా, లోక కళ్యాణికి కాకుండా లోక నాశనానికి ఉపయోగిస్తాడనమాట. దానివల్ల ఏమవుతుందంటే సమస్త జీవులు, అగైన్ సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ వాయిస్ ఇస్ స్లో, సమస్త జీవులు చాలా ఇబ్బంది పడతారు. తర్వాత దేవతలందరూ చివరికి విష్ణువు దగ్గరికి వెళ్తారు అన్నమాట, ప్రాధాన్యపడతారు. కష్టాలు అనేవి అందరికీ వస్తాయి. కానీ మనం చెప్పుకున్నట్టుగా దేవతలు కష్టాలు వచ్చినప్పుడు ఇంకొంచెం భగవంతునికి చేరువవుతారు. దానవులు అసురులు వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు ఇంకొంచెం భగవంతుని నిందిస్తారు. సో ఫర్ డెమిగాడ్స్ దేర్ ఓన్లీ షెల్టర్ ఇస్ కృష్ణ, వాళ్ళకి భగవంతుడు మాత్రమే వాళ్ళ శరణం. కాబట్టి వాళ్ళందరూ భగవంతుడి దగ్గర వెళ్తారు, వెళ్ళి చెప్తారు, ఈ విధంగా తమ కష్టాన్ని విన్నవించుకుంటారనమాట మహావిష్ణువుకి. అప్పుడు మహావిష్ణువు చెప్తాడనమాట భగవంతుడు దేవతలకి, చూడండి మీకు సమస్యలు ఉన్నాయి, దానికి సహాయం కోరుతున్నారు. సో ఇఫ్ యూ హ్యావ్ డిఫికల్టీస్ దెన్ యూ షుడ్ బి విల్లింగ్ టు పర్ఫార్మ్ సమ్ ఆస్టెరిటీస్ ఆల్సో. మీరు కూడా కొంచెం తపస్సు చేయాలన్నమాట. తపస్సు అంటే కొంచెం మీరు కూడా కొంచెం కష్టపడాలని చెప్తారు భగవంతుడు. సో అప్పుడు దేవతలు అడుగుతారు, స్వామి మేమేం చేయగలము అని చెప్పి. భగవంతుడు చెప్తారు, ఓకే నేను వస్తాను. ఈ విధంగా రావణుడు ఏమి చెప్పాడంటే అతని అహంకారం అవడం వలన దేవతల నుంచి, అంతకన్నా పెద్ద వ్యక్తుల నుంచి అతనికి ప్రాణహాని కలగకూడదని చెప్పాడు. కానీ మనుషుల నుంచి, జంతువుల నుంచి తనని రక్షించమని బ్రహ్మదేవుని అడగలేదు. ఎందుకంటే అతని దృష్టిలో మానవులు మరియు జంతువులు చాలా అల్ప ప్రాణులు అనమాట. సో ఐ కమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, నేను ఒక మనిషి మానవ జన్మలో ఎత్తుతాను, అవతరిస్తాను మానవుడిగా. మీరందరూ ఆల్ ఆఫ్ యూ బికమ్ మంకీస్ అని చెప్తారనమాట భగవంతుడు డెమిగాడ్స్కి. చూడండి, అది విని దేవతలు ఆశ్చర్యపోతారనమాట. దే గట్ బివిల్డర్డ్, మంకీసా అని చెప్పి. దేవతలు ఎక్కడ, నెక్స్ట్ మంకీస్ ఎక్కడ, మన కోతులు ఎక్కడ. కోతులు అనేవి మనుషుల స్థాయితో పోల్చుకున్నా సరే దే ఆర్ వెరీ లో, సింపుల్ చెప్పాలంటే మనం ఎవరైనా తిట్టాలంటే వాడు ఏమంటాం, ఏంట్రా కోతి చేస్తలు అంటాం అనమాట. ఎంత అందంగా ఉన్నారు, కోతిలా ఉన్నారు అంటాం మనం కొన్నిసార్లు. అంటే కోతిలా ఉన్నా అంటే దానికి అది పెద్ద అవమానం కింద వస్తుంది, అవునా కదా? సో మంకీ ఈజ్ నాట్ ఏ కైండ్ ఆఫ్ ఏ యా కంపేరింగ్ సమ్వన్ కంపేరింగ్ సమ్. హరే కృష్ణ, కొంతమంది భక్తులు ఇంకా సౌండ్ సరిపోవట్లేదు అంటున్నారు. అందరికీ ఆ ప్రాబ్లం ఉందా, కొంతమందికి ఆ ప్రాబ్లం ఉందా నాకు తెలియట్లేదు.
అందరికి తక్కువ ఉందంట. హరే కృష్ణ, ఇప్పుడు ఎలా వినిపిస్తుంది భక్తులకి? ఇప్పుడు మైక్ లేకుండా మాట్లాడుతున్నాను, ఇదేమైనా బెటరా? సో విల్ బిగిన్ నౌ. సో మనం యా వానలు గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. మనం ఎవరినైనా సరే కోతి అంటే వాళ్ళు హర్ట్ అవుతారు, బికాస్ మంకీస్ ఆర్ కంపారిటివ్లీ లోవర్ స్పీషీస్. మనుషుల కన్నా కూడా కోతుల్ని, కోతులంటే మనుషులకి కూడా చులకన, మనుషులకే చులకన కోతులంటే. అలాంటిది దేవతల పరిస్థితి ఏంటి? దేవతలకి సో మనుషులకే చులకన అయినప్పుడు దేవతలకి ఇంకెంత చులకనగా ఉంటుంది? దేవతల లోకంలో వాళ్ళు ఎవరైనా ఒకరినొకరు తిట్టుకోవాలంటే వాళ్ళు ఏమంటారు, ఏ మానవ అంటారనమాట. దే సే దట్ నో దే వాంట్ టు క్రిటిసైజ్ అనదర్ ఎమికాడ్, ఏ ఏంట్రా పండు మనిషిలాగా అంటారు అనమాట. అంటే మనిషి అంటే వాళ్ళకి చులకన. సో ఇక్కడ మనం ఎవరైనా కోతి అంటే వాడు మన మీద పరమ నష్టం దావా వేస్తాడు, మన మీద గొడవ పడతాడు. అలాంటిది మన మీద గొడవ పడతాడు అనమాట. అలాగే దేవతల లోకంలో కూడా ఎవరినైనా సరే మనిషి అంటే వాళ్ళు వేరే వాళ్ళతో గొడవ పడతారు. అలాంటిది అటువంటి దేవతలు వాళ్ళని కోతులు అవ్వమంటే ఫర్దర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ టూ మచ్ అన్ ఇన్సల్ట్ వాళ్ళకని. కానీ భగవంతుడు యాజ్ అ సెడ్ మనం చెప్పుకున్నాం, కృష్ణ ప్యూరిఫైస్ ఆఫ్ ఆల్ సిగోస్. కావాల్సిన భగవంతుడు ఓకే నీకు నా ఆశ్రయం కావాలా, మీరైతే వానరుడి కింద మీరు వానరుల కింద జన్మ ఎత్తాలని చెప్తారు. దేవతలు మొదటి సందేహపడతారు కానీ వెంటనే తేరుకుంటారు అనమాట. ఎందుకంటే దేవతలు అంటే భగవంతుని యొక్క కోరిక ప్రకారం నడుచుకునే వాళ్ళు కాబట్టి ఇమీడియట్లీ ది యాక్సెప్ట్ దేసే మై డియర్ లార్డ్ వాట్ ఎవర్ యూ డిజైర్, మీరు ఏం చెప్తే అదే. సో దే ఆర్ అగ్రీయింగ్, దే అగ్రీ ఫర్ దాట్ యాక్చువల్లీ. సో వాళ్ళకి సేవ కష్టమే, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్, బట్ స్టిల్ ఆల్ దో ఇట్స్ డిఫికల్ట్ వాళ్ళ వాళ్ళ స్థాయికి చాలా తక్కువ అది. ఇమాజిన్ రేపు పొద్దున వాళ్ళు ఈ అంటే ఈ రామాయణం లీలలు అయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు లోకం ప్రవేశించినప్పుడు చెప్తా వేరే దేవతలు ఏమంటారు, అరే ఈడు కోతి వేషం వేసి వచ్చాడు రా ఇప్పుడే అని చెప్పి, ఈజ్ కైండ్ ఆఫ్ ఇన్సల్ట్. బట్ భగవంతుని యొక్క ఆనందం కోసము వారు అన్ని ఏ అవతారం ఎత్తడానికైనా సరే, అంటే కోతుల రూపంలో కానీ ఏ రూపంలో కానీ వాళ్ళు ఈ లోకంలో రావడానికి తయారవుతారు అనమాట. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రామాయణంలో మనం ఈ థీమ్ కన్సిస్టెంట్ గా చూస్తాం మనము. ఏమిటా థీమ్ అంటే, ఫర్ కృష్ణాస్ ప్రెజర్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ విల్ డూ, భగవంతుని సేవ కోసం, భగవంతుని సేవ కోసం ఏది అవసరమైతే అది చేయడానికి మనం తయారుగా ఉండాలి. సో భగవంతుని సేవ కోసం మనం ఏం చేయడానికి అయితే తయారుగా ఉండాలి అనమాట. మనం నిన్న భరత్ మహారాజ్ గురించి చూసాం. భరత్ మహారాజ్ జీవన చరిత్రలో కూడా చూసినట్లయితే భరత్ మహారాజ్ ఫర్ హిమ్ రామ్స్ సర్వీస్ ఇస్ సుప్రీం అండ్ ఎనీథింగ్ అదర్ దాన్ లార్డ్ రామ్ సర్వీస్, ఎనీథింగ్ అదర్ దాన్ లార్డ్ రామ్ సర్వీస్ ఫర్ హిమ్ ఈజ్ ఏ బర్డెన్, అతనికి అది బర్డెన్ అనమాట. సో ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు ఇక్కడ అదర్ మైక్.
What about your body? How is it going? What is sufficient?
హరే కృష్ణ. సారీ ఫర్ ది ఇంటరప్షన్. సో మనం భరత్ మహారాజ్ గురించి చర్చించుకుంటున్నాం, నిన్న మనం చర్చించుకున్నాం. సో ఫర్ హిమ్ రామ్ సర్వీస్ ఇస్ సుప్రీం, ఎనీథింగ్ దట్ సెపరేట్స్ ఫ్రమ్ లార్డ్ రామ్ సర్వీస్ ఇస్ బర్డెన్. శ్రీరాముడు సేవ కన్నా శ్రీరాముడి సేవ అంటే శ్రీరాముడి సేవకి ఆటంకం కలిగించిన ఏదైనా సరే అతనికి భారం అన్నమాట. అయోధ్య అంటే ఆ సింహాసనం అది శ్రీరాముడి సేవ నుంచి అతను దూరం చేస్తుంది కాబట్టి అది దాన్ని అతని భారం కింద అతని భారం కింద ఫీల్ అవుతాడు అనమాట. ఎనీథింగ్ కానీ అంటే అతనికి ఇష్టం లేదు. అయినా సరే శ్రీరాముడు చెప్తాడు నువ్వే సింహాసనం అధిరోహించాలి, నువ్వే రాజ్యం చేయాలి అని చెప్పి. సో సెకండ్ టైం సో భగవంతురాలు చెప్పాడు కాబట్టి తర్వాత ఇష్టం లేకపోయినా సరే ఆ భారాన్ని మోస్తాడు అనమాట. సో అందుకని ఎగైన్ భరతుడు అంటే రాముడు దూరం చేసేది ఏదైనా తనకు భారమే, రెండవది రాముడి కోసం ఎంత భారానైనా మోస్తాను. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ భరత. ద సేమ్ ఈజ్ విత్ ద అదర్స్ క్యారెక్టర్స్ ఆల్సో, లక్ష్మణుడు కానీ హనుమంతుడు కానీ సీతమ్మ కానీ అందరూ రామాయణంలో ఎవ్రీ క్యారెక్టర్ సెంటర్స్ అరౌండ్ లార్డ్ రామ్. కేంద్రం ఏంటి, ప్రతి క్యారెక్టర్ కి శ్రీరాముడే కేంద్రం అనమాట. ఎలాగ వాళ్ళని చేయగలుగుతున్నారు దానికి కారణం ఏంటంటే బికాస్ దే నో ద బికాస్ దే నో ద ప్రొఫైల్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. భక్తి అనేది ఎంత గొప్పది అనే విషయం వాళ్ళకి తెలుసు. అది తెలియనప్పుడు మనకి ఎందుకు ఇంత వై షుడ్ ఐ టేక్అప్, నాకెందుకు ఇంత అవసరం, నాకెందుకు ఇంత కష్టం అనిపిస్తుంది. కానీ దాని విలువ తెలిసినప్పుడు మనకు అనిపించదు. ఇమాజిన్ ఈరోజు ఒకరు నాకు ఫోన్ చేశారు అనుకోండి, మై డియర్ ప్రభు సున్నా కరోనా వల్ల మీ టెంపుల్ డొనేషన్ తాగిపోయిన విన్నాను, సో నేను సే బొంబాయి నుంచి వస్తున్నాను, నా దగ్గర 10 కోట్ల రూపాయలు ఉన్నాయి, నేను రాత్రి 1 గంటకు వస్తుంది ట్రైన్, నా దగ్గరకు వస్తే 10 కోట్ల రూపాయలు నీకు ఇచ్చేస్తాను ఎవరు చెప్పారనుకోండి, వాట్ డూ యూ థింక్? 1 గంట కాదు కదా, 2 నిమిషాలు 3 నిమిషాలు వెళ్తాం, అవునా కాదా? ఎందుకంటే మనకు తెలుసు అలా చేయడం వల్ల మనకి వాట్ ఈస్ దేర్ ఇన్ దట్, వాట్ ఈస్ ద ప్రొఫైల్, ఐ మీన్ టు సే ద పవర్ ఆఫ్ దట్ పర్సన్. కాబట్టి వన్స్ వీ అండర్స్టాండ్ ద వాల్యూ దెన్ వీ విల్ డూ ఇట్ సింపుల్. అందరి కేసు నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఇమాజిన్ సంబడీస్ టెలింగ్ మై డియర్ ప్రభు క్యారీ ద సూట్ కేసు, ఆ సూట్ కేసులు మొయ్యి అంటారు అని అనుకోండి, మనం ఏమంటాం, ఓ మై డియర్ ప్రభు యూనో ఐ హావ్ లాట్ ఆఫ్ బ్యాక్ పెయిన్, చాలా నడుము నొప్పి అంటాం అనమాట. అప్పుడు మనం అరే నీకు బాగానే ఉన్నావు కదా, ఐ నెవర్ సా యూ యూనో హ్యావింగ్ బ్యాక్ పెయిన్. ఇప్పుడు ఓ ప్రభు మా హిస్టరీలో అందరికి బ్యాక్ పెయిన్ ఉంది, మన తండ్రి గారికి ఉంది, తాతగారికి ఉంది, ముత్తాత గారికి ఉంది, అందరికీ బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి నాకు కూడా వచ్చేవచ్చు, సో బెటర్ అందుకనే బెటర్ ఐ డోంట్ లిఫ్ట్ ఇట్. అవునప్పుడు సరే అయితే వదిలేండి, నేను వేరే ఎవరు చెప్తానులేండి, అంటే అందులో గోల్డ్ అని గోల్డ్ డిస్కస్ డైమండ్స్ ఉన్నాయి అందుకనే అంత బరువు ఉంది అంటే, అవునా గోల్డా డైమండా, సరే నేను మోస్తాంటా కూడా. అరే మీరు ఇప్పుడు అడుగు వైపు చెప్పారంటే అడుగు వైపు నాకు కాదు, మా తండ్రి గారికి తాతగారికి చెప్తాను. ద థింగ్ ఇస్ దాట్ సో వెన్ యూ నో వాట్ ఈస్ ఇన్ ఇట్, మనకు ఆ భక్తి జీవితం అంటే తన విలువ తెలిసినప్పుడు కృష్ణుడి సేవలో ఉన్న ఆపర్చునిటీ మీద తెలిసినప్పుడు దెన్ వీఆర్ రెడీ టు టేక్ ఎనీ రిస్క్, వీఆర్ రెడీ టు టేక్ ఎనీ డిఫికల్టీస్. అప్పుడు కృష్ణుడి కోసం ఎంత కష్టమైనా పడతామన్నమాట. ఈ శుద్ధ భక్తులు అంటే వాళ్ళ భక్తి యొక్క విలువ, భక్తుల యొక్క విలువ తెలుసు, భగవంతుని సేవ యొక్క విలువ తెలుసు వాళ్ళకి, కాబట్టి వారు కృష్ణుడు ఆనందం కోసం ఏ తేడాగా రిస్క్ చేస్తారు. జస్ట్ లైక్ సో వి చాంట్ హరే కృష్ణ, మనం చెప్పుకున్నాం మనము వి చాంట్ హరే కృష్ణ, కృష్ణ ఇస్ హీరింగ్ ఆర్ చాంటింగ్, మనం చాటింగ్ ఏమడుతున్నాం, నాకు సేవ ఇవ్వని అడుగుతున్నాం, భగవంతుడు మనకు సేవ ఇస్తాడు. కానీ మనం అడుగుతాం నాకు ఈ సేవ ఎందుకు ఇచ్చారు, ఆ సేవ ఎందుకు ఇవ్వలేదు, ఇలాంటిది ఎందుకు వచ్చింది, అలాంటిది ఎందుకు వచ్చింది, ఇంత కష్టమైనది ఎందుకు వచ్చింది, సో నో నాకు ఈ సేవ వద్దు, నాకు వేరే సేవ కృష్ణ అంటాం అనమాట. దట్ మీన్స్ మనం సేవ అడుగుతున్నాము, కృష్ణుడు సేవిస్తున్నాడు, మనం సేవకు తలుపు దారాలు మూసేస్తున్నాం అనమాట. నాకు ఇంకో సేవ కావాలి అడుగుతున్నాం. దట్ మీన్స్ నో యు ఆర్ నాట్ టేకింగ్ ద సర్వీస్ సీరియస్లీ. మనం కృష్ణుడు మనకి ఇచ్చిన సేవను మనం సీరియస్ గా తీసుకోకపోతే కృష్ణుడు మన జపాన్ని కూడా సీరియస్ గా తీసుకోవడం అనమాట. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, జపంలో టేస్ట్ తగ్గించేస్తాడు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వెన్ వీ డోంట్ డూ సర్వీస్, మనం సేవలో ఉత్సాహాన్ని చూపించకపోతే కృష్ణుడు జపంలో మనకి రుచి ఇవ్వడు. మనం అప్పుడు మనం చెప్పుకుంటున్నాము, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ చాంటింగ్. సో అందుకనే డివోటీస్ దే అండర్స్టాండ్ యూనో దట్ వీ చాంట్ అండ్ వెన్ సర్వీస్ కమ్స్ వీ షుడ్ యాక్సెప్ట్ గ్రేస్ఫుల్లీ. సేవ వచ్చినప్పుడు దాన్ని మనం స్వీకరించాలన్నమాట. మనం చెప్తుంటాం శ్రవణం కీర్తనం విష్ణు అని చెప్పి. నేను ఫిలాసఫీ ఎందుకు చెప్తున్నానంటే హనుమాన్ గురించి చెప్పకముందు చెప్పడం అవసరం, ఎంతైనా అవసరం. ఇప్పుడు శ్రవణం కీర్తనం స్మరణం మనం చెప్తాం, ఈ మూడు ఉంటే మనం చాలా భగవంతు నామానికి వెళ్ళిపోతాము చెప్తాము, అవునా కదా? సో దాని సేవ ఎందుకు మరి ఇంకంటే యు సీ ద పెర్ఫెక్షన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం. దీని పెర్ఫెక్షన్ ఏమిటంటే సేవ. సో సేవ చేయకుండా మనకి శ్రవణం మీద రుచి రాదు. భాగవతంలో కూడా వస్తుంది, మొదటి స్కందం 2వ అధ్యాయంలో వస్తుంది అనమాట. విష్ణుతో శబ్దదానస్య వాసుదేవ కథా రుచి శ్యాన్ మహత్సేవయ విప్ర పుణ్యతీర్థ నిసేవనాథ్ అని వస్తుంది అనమాట. శ్యాన్ మహత్సేవయ విప్ర అంటే మహానుభావులకు మనం సేవ చేసినప్పుడు, గొప్ప వైష్ణవులు సేవ చేసినప్పుడు. గొప్ప వైష్ణవులు సింధు సేవ చేయాలంటే గొప్ప వైష్ణవులు తమ కోసం ఏమి అడగరు, వాళ్ళ కృష్ణుడి కోసం అడుగుతారనమాట. కాబట్టి వాళ్ళకి మనం సేవ చేసినప్పుడు కృష్ణుడు సేవ చేసినట్టు అవుతుంది. అప్పుడు మనకి తెలియకుండానే మనకి కథ మీద రుచి వస్తుంది, భగవంతుని కథ మీద మనకి రుచి వస్తుంది. సో దట్ ఈస్ ద హౌ ద సైన్సెస్. కానీ మనకి బట్ ఇఫ్ యూ డోంట్ టేక్ రిస్క్స్ ఫర్ కృష్ణ, కృష్ణుడి కోసం మనం కష్టపడము, కృష్ణుడి కోసం మనం సేవ చేయము, ఓకే ఓన్లీ నేను శ్రవణం చేస్తాను, నాకు శ్రవణం మీద చాలా రుచి ఉంది, ఐ కెన్ సిట్ ఫర్ 5 అవర్స్, ఐ కెన్ సిట్ ఫర్ 10 అవర్స్, సో ఐ హావ్ ఎనఫ్ టేస్ట్ ఫర్ శ్రవణం, సో నాకు ఎందుకు ఇంకా సేవ ఎందుకు అవసరం అని కొన్నిసార్లు అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వీ థింక్ వీ హ్యావ్ టేస్ట్ ఫర్ చాంటింగ్, వీ థింక్ వీ హ్యావ్ టేస్ట్ ఫర్ శ్రవణం, వీ థింక్ వీ హ్యావ్ టేస్ట్ ఫర్ శ్రవణం. కానీ మనం నిజంగా మనల్ని మనం అడగాలన్నమాట, నిజంగా అది టేస్టేనా అని మనం కనుక్కోవాలి. ఎందుకంటే వెన్ సమ్ గుడ్ స్పీకర్ స్పీక్స్, ఎవరైనా సరే మంచిగా లెక్చర్ ఇస్తారు అప్పుడు ఎన్ని గంటలైనా వింటామన్నమాట, ఎవరైనా మంచి కీర్తన చేస్తారు ఎన్ని గంటలైనా వింటాం. ఇప్పుడు మాధవ ప్రవచన నైట్ రాత్రి మొత్తం కీర్తన చేస్తే మనం చేయగలం, బికాస్ బట్ దెన్ వీ హ్యావ్ టు ఆస్క్ మన భగవంతుని నామం మీద రుచి వాళ్ళని మనం వింటున్నామా, లేకపోతే మనకి అతను మెలోడియస్ గా పాడుతున్నారు కాబట్టి అని చెప్పి. బట్ ఇమాజిన్ సంబడి మేబీ సంబడి లైక్ మిస్సింగ్స్ వీ కాంట్ హియర్ యాక్చువల్లీ. సో థింగ్ ఇస్ దాట్ అవర్ టేస్ట్ ఫర్ శ్రవణం కీర్తనం యాక్చువల్లీ సూపర్ఫిషియల్. కానీ నిజమైన టేస్ట్ ఎవరికి వస్తుందంటే ఎవరైతే ఆ గురువు కోసం కృష్ణుడు కోసం కష్టపడతారో రిస్క్ తీసుకుంటారో, యూనో దే క్యారీ దే టేక్ ద బర్డెన్, గురువు యొక్క భారాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుంటారు. గురువుకు భారం అవరు, గురువు భారాన్ని మోస్తారు, గురువుకు భారం అవరు అనమాట. అప్పుడు అటువంటి వాళ్ళకి హరినామం మీద రుచి వస్తుంది, కృష్ణ కథ శ్రవణం కీర్తన మీద రుచి వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ డివోటీస్ కి క్లారిటీ ఉండాలి. కొంతమంది ఏంటంటే శ్రవణం కీర్తనం పూర్తిగా విస్మరిస్తారు, కేవలం సేవ 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 అంటారు. అది చాలా అప్పుడు మనకి ఆ సేవను క్వాలిటీ ఉండదు, అదొక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏమిటంటే కొంతమంది భక్తులు ఓ ప్రభు శ్రవణం కీర్తనం సాధన అది ముఖ్యం కదా, భాగవతంలో మొత్తం అదే ఉంది కదా అంటారు అనమాట. కానీ మనం భాగవతం మనం చదివినా సరే, చైతన్య చరితం చదివినా సరే, శుద్ధ భక్తులు వరణ వస్తున్నప్పుడల్లా వాళ్ళు కృష్ణుడి కోసం తమ సొంత సుఖాన్ని పక్కన పెట్టుకొని భగవంతుడికి ఏ విధంగా సేవ చేశారు, ఆ సేవ చేసిన దానిలో అతను ఎలా వాళ్ళు ఎలా తరించారు అనేది ఉంటుంది అనమాట. సో ద ప్రూఫ్ దట్ వన్ హ్యాస్ డెవలప్డ్ టేస్ట్ ఫర్ శ్రవణం కీర్తనం ఇస్ దాట్ వన్ విల్ డూ ఎనీథింగ్ ఫర్ కృష్ణ. మాధవేంద్రపురికి అతను భజనానంది అంటే కనీసము మధుకరి చేసుకోవడం కూడా వెళ్ళేవారు కాదు. సన్యాసుల్లో కూడా రకాలు ఉంటారు కదా, మధుకరి చేసుకోవడానికి వెళ్తారు. మాధవేంద్రపురి మధుకరి చేయడానికి కూడా వెళ్ళేవారు కాదనమాట, ఒక దగ్గర ఉండేవారు. కృష్ణుడు స్వయంగా తీసుకొచ్చి పాలు ఇచ్చేవాడు అనమాట మాధవేంద్రపురి. సో అతనికి నిజమైన శ్రవణ కీర్తన మీద ఉంది ఆ రుచి. వాట్ ఈస్ ద ప్రూఫ్? అతనికి సేవ వచ్చినప్పుడు ఆ సేవను అతను ఎలా తీసుకున్నాడు, అప్పటికే అతనికి మాధవేంద్రపురి 80 ఏళ్ళు దాటి ఉంటాయన్నమాట. అయినా సరే బృందావనం ఎక్కడ, దక్షిణ భారతం ఎక్కడ, ఆయన దక్షిణ భారతం వరకు వచ్చి చంద్రాన్ని తీసుకెళ్లి అది కూడా సొంతంగా మోసుకొని వెళ్తారనమాట. అంటే అంత పరిశ్రమ అంత కష్టపడతారు. ఆయన కావాల్సిన తన అసిస్టెంట్ పంపించవచ్చు, కానీ లేదు, కృష్ణుడి సేవ వేరే వాళ్ళతో చేయించడం ఏంటి, నేనే చేయాలి అని చెప్పి స్వయంగా అతను చేస్తారు. సో ద ప్రూఫ్ దట్ వన్ హ్యాస్ ఎవరినప్పుడు జెన్యున్ అట్రాక్షన్ ఫర్ శ్రవణం అండ్ కీర్తనం ఇస్ హంబుల్ డివోషనల్ సర్వీస్. హంబుల్ ఆల్సో, హంబుల్ హ్యూమిలిటీ కూడా ఉండాలి, సేవ పట్ల రుచి కూడా ఉండాలన్నమాట. దిస్ ఇస్ ద ప్రూఫ్. సో మనం రామాయణంలో ఇప్పుడు మనం చూస్తున్నాము, వీఆర్ గోయింగ్ టు ద క్యారెక్టర్స్. సో దే హ్యావ్ ది స్పిరిట్ యాక్చువల్లీ. సో దే ఆర్ రెడీ టు టేక్ ఎనీ హార్డ్షిప్స్. ఇక్కడ మనం దేవతను తీసుకున్నా సరే, రాముడు కావాల్సిన వాళ్ళు వానరులు అవ్వమని చెప్తారు. ఎందుకంటే భగవంతుడు తెలుసు ప్రతి ఒక్కరికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది అని చెప్పి. వానర్ వాళ్ళకు కూడా వీక్ పాయింట్ ఉంటుంది. దే ఆర్ ప్రౌడ్ అబౌట్ దర్ బ్యూటీ. వాళ్ళకి వాళ్ళ అందం మీద వాళ్ళకి ఏదో కొంచెం అభిమానం ఉంటుంది కాబట్టి భగవంతుడు వాళ్ళని కోతులు అవ్వమని చెప్తాడు అనమాట. అదొక కారణం. ఇంకో కారణం ఏంటంటే రాముడు జంతువుల నుంచి నాకు ఏం కాకూడదు అన్నాడు, అది కూడా ఒక కారణం. దట్ వే ఆల్ ద డెమిగాడ్స్ దే టేక్ బర్త్ యాజ్ వానరస్ ఇన్ కిష్కింద. సుగ్రీవుడు సూర్యుడు అవుతాడు, ఇంద్రుడేమో అంగదుడు అవుతాడు, తర్వాత ద్విధ అండ్ మైనక వాళ్ళేమో మహింద అండ్ ద్విధ, వాళ్ళేమో అశ్విని కుమారులు కింద, అశ్విని కుమార్ వాళ్ళ కింద వస్తారు. ఈ విధంగా ఒక్కొక్క వానర లీడర్లు, ఎవ్రీ వన్ ఇస్ అ డెమిగాడ్ కాబట్టి వాళ్ళు మామూలు వానరులు కాదు, వాళ్ళు చాలా గొప్ప వానరులు. మరి ఇప్పుడు హనుమాన్ గురించి మనం చర్చించుకుంటున్నాం కాబట్టి హనుమాన్ ఎవరు అని తీసుకున్నట్టయితే మనకి హనుమాన్ యాక్చువల్గా డిఫరెంట్ పురాణస్ దే స్పీక్ అవ్వబోడు హనుమాన్. నేను హనుమంతుడి గురించి వర్ణన చాలా పురాణాల్లో కూడా వస్తుంది, రామాయణంలో మాత్రమే కాదు శివ పురాణంలో కూడా వస్తుంది. సో ఇప్పుడు శివపురాణం తీసుకున్నట్లయితే శివపురాణంలో ఎలా వస్తుందంటే మనకి తెలుసు మోహినీమూర్తి అవతారం. మోహినీమూర్తి అవతారం వచ్చినప్పుడు రాక్షసులందరూ ఆ యొక్క అమృతాన్ని మోహినీమూర్తికి ఇచ్చేస్తారు. అయితే మోహినీమూర్తి తన అంతంతో రాక్షసుని మోహితం చేసి అమృతాన్ని మొత్తం దేవతలకు ఇస్తుంది. ఎప్పుడైతే శివుడు ఈ లీలలు వింటారో శివుడు కూడా ఆ మోహినీమూర్తి అవతారం చూడాలని కోరుకుంటుంది అనమాట. సో విష్ణు చెప్తారు అది చూసి తట్టుకోగలవా అని చెప్పి. శివుడు అంటాడు స్వామి నాకు కోరిక ఉంది దయచేసి చూపించారంటే విష్ణు మోహినీమూర్తి అవతారం చూపిస్తాడు. అవతారం చూసి శివుడు కూడా తట్టుకోలేకపోతాడు అనమాట. మోహినీమూర్తి వెంకట పరిగెడతాడు, మోహినీమూర్తి మొత్తం పరిగెట్టిస్తుంది కావాలని చెప్పి శివుడి యొక్క శిష్యులు ఎక్కడైతే ఉంటారో అసెంబ్లీ, ఆ అసెంబ్లీ మధ్యలోనే తీసుకెళ్తుంది శివుడిని. ఆవిడ పరిగెడుతుంది, వెనక శివుడు పరిగెడతాడు, వాళ్ళందరూ చూస్తారు మా గురువు గారు ఏంటి ఇలా పరిగెడుతున్నారు వస్తుంది అని చెప్పి. లైక్ దిస్ ఫైనల్ గా శివ రిలీజెస్ హిస్ సీమన్. అయితే గొప్ప వాళ్ళ యొక్క కార్యాలు కూడా గొప్ప పర్పస్ ఉంటాయి అనమాట. సో ఋషులు ఆ యొక్క సీమన్ అంటే ఆ యొక్క వీర్యం దాన్ని వాళ్ళు భద్రపరుస్తారు. తర్వాత దట్ ఈస్ కలెక్టర్ బై ద ఋషులు సెప్తర్సిస్. తర్వాత అది వాయు ద్వారా అంజనీ గర్భంలో అది ప్రవేశింపబడుతుంది అనమాట. సో ఆ విధంగా హనుమంతుడు జన్మిస్తాడు అనమాట. సో హనుమంతుడు వరకు చెప్పాలంటే శివుని యొక్క అంశ హనుమంతుడు. హనుమంతుడికి యాక్చువల్గా పురాణ పరంగా చూసినా సరే శాస్త్రపరంగా చూసినా సరే అతనికి ముగ్గురు తండ్రులు ఉన్నట్టు వస్తుంది. ఒకటి సటన్లీ శివ, ఎందుకంటే శివుడి యొక్క సీమన్ ఆవిడ గర్భంలో వెళ్ళింది, అంజనీ గర్భంలో వెళ్ళింది కాబట్టి. రెండవది ఏంటంటే హనుమంతుడి యొక్క తండ్రి వాయువు, ఎందుకంటే న్యాచురలీ వాయువు ద్వారానే కాబట్టి వాయుపుత్రుడు, అందుకే అతను వాయుపుత్రుడు కూడా. మూడవది అతని యొక్క తల్లి యొక్క హస్బెండ్ హీస్ కేసరి, అతను వానరుల రాజు అనమాట. అంటే యాక్చువల్గా అంజలి కూడా ఆవిడ కూడా ఒక గొప్ప స్త్రీ, అతను ఆవిడ ఒక దేవతా స్త్రీ అనమాట. ఆవిడ కూడా బృహస్పతి దగ్గర సన్నిహితంగా ఉండేది, ఒకసారి సేవ చేస్తూ ఉండేది, ఒకసారి బృహస్పతి సేవలో కొంచెం అపరాధం అవడం వల్ల బృహస్పతి శాపగ్రస్తురాలై ఆవిడ వానర రూపంలో ఈ లోకంలోకి వస్తుంది అనమాట. ఈ లోకంలో వానర రూపంలో వచ్చిన తర్వాత అతను ఆవిడ వానరరాజు కేసరికిని వివాహం ఆడుతుంది. తర్వాత వాయువు ద్వారా యాక్చువల్గా అంజనీ కోరుకుంటుంది కూడా, ఎందుకంటే శివుడి యొక్క వీరం ఆవిడలోకి ఎందుకు వెళ్ళింది అని అనగచ్చు. ఆవిడ యాక్చువల్గా శివుడిని ప్రార్థిస్తుంది. శివుడు వెంటనే హీ బికమ్స్ వెరీ ప్లీజ్డ్ అండ్ అపియర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంజనీ. అంజనీ ఎదురుగా అతను సాక్షాత్కారం అవుతాడు. అప్పుడు అంజనీ అడుగుతుంది అనమాట, స్వామి నాకు ఒక పుత్రుడు కావాలి, గొప్ప పుత్రుడు కావాలి అని చెప్పి. శివుడు అంటారు ఖచ్చితంగా ఇస్తాను అంటారు. అంటే ఆ పుత్రుడు మీ అంత గొప్పవాడై ఉండాలి అని చెప్పి అంజనీ శివుడిని అడుగుతుంటే శివుడు దానికి తదాస్తం చెప్పి చెప్తాను అనమాట. అందుకనే శివుడు ఆ నీళ్ళ ద్వారా తన యొక్క వీరాన్ని అంజనీకి ఇస్తారు. ఆ విధంగా శివుడు కూడా తండ్రి కింద వస్తారు. సో దట్ వే హనుమాన్ హ్యాస్ త్రీ ఫాదర్స్. తర్వాత హనుమాన్ యొక్క చరిత్ర కూడా మనకి రామాయణంలో చెప్పబడి ఉంటుంది. సో హనుమాన్ చూసినట్లయితే చిన్నప్పటి నుంచే అతను శివుని యొక్క తేజస్సుతో పుట్టారు కాబట్టి మరియు అతను వాయుపుత్రుడు కాబట్టి అతడు చిన్నప్పటి నుంచే ఎన్నో శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు అన్నమాట. ఒకసారి అతను సూర్యుడిని చూసి అదేదో ఒక ఎర్రటి పండు అనుకుని సూర్యుడి దగ్గర సూర్యుడిని పట్టుకొని వెళ్తాడు. కానీ సూర్యుడికి తెలుసు ఈ ఆంజనేయుడు ఖచ్చితంగా ఇతను ఒక గొప్ప కారణ జన్ముడు, శ్రీరాముడు యొక్క భగవత్ అవతారంలో ఖచ్చితంగా ఇతను పెద్ద పాత్ర ఉంటుందని చెప్పి అందుకే సూర్యుడు తన తన రేస్ ని వెనక్కి తీసుకుంటాడు అనమాట. హనుమంతుడు ఎటువంటి ఇబ్బంది కలిగించడు. ఒకసారి అతను సూర్యుడి వైపు పరిగెడుతున్నప్పుడు హనుమంతుడు ఎగురుతున్నప్పుడు అది ఆ రోజు యాక్చువల్గా సూర్యగ్రహణం, రెండోసారి నుంచి రాహు వస్తుంది అనమాట. ఇటుసారి నుంచి హనుమంతుడు వస్తాడు, అటుసారి నుంచి రాహు వస్తాడు అనమాట. అయితే ఎప్పుడైతే హనుమంతుడు రాహుని మొదటిసారి చూస్తాడో రాహు కూడా అది కూడా ఒక ఫ్రూట్ అనుకుంటాడు అనమాట, అది కూడా పండు అనుకుని రాహు వెంట పడతాడు. రాహుకి మొదటిసారి ఒక వ్యక్తి తనని వెంట పడటం తెలుస్తుంది. రాహు ఇన్ జనరల్గా సూర్యుడిని కబలిస్తాడు, అటువంటి రాహు నన్ను ఎవరు కబలిస్తున్నారా అని చెప్పి భయపడిపోయి పిల్లవాడు భయపడిపోయి అతను పరిగెట్టి ఇంద్రుడి దగ్గర పెడతాడు అనమాట. సో ఇంద్రుడు అడుగుతాడు, స్వామి మీరు నాకు ఇలాగ వరం ఇచ్చారు, సూర్యుడిని కబలించే వరం ఇచ్చారు నాకు గ్రహణం రోజు నాడు, కానీ ఈ రోజు నన్ను ఎవరు కబలించడానికి వస్తున్నారు ఆ పిల్లవాడు అని చెప్పంటే ఇంద్రుడు స్వయంగా ఐరావతం మీద వస్తారు ఎవరా పిల్లవాడు అని చెప్పి. ఎప్పుడైతే హనుమంతుడు చూస్తాడో ఇంద్రుడి యొక్క ఐరావతాన్ని, ఐరావతం కూడా అతను ఒక పండులా కనిపిస్తుంది. అప్పుడు ఐరావతాన్ని చేసి చేస్తాడు అనమాట, అప్పుడు ఐరావతం కూడా భయపడి పారిపోతుంది. సో అప్పుడు ఇంద్రుడు సున్నితంగా తన యొక్క వజ్రాయుధంతో హనుమంతుడిని మీద దాడి చేస్తాడు. అప్పుడు హనుమంతుడు మూర్చిపోయి నేల మీద నిలబడతాడు అనమాట, లిటరల్లీ అన్కాన్షియస్ అండ్ లిటరల్లీ డెడ్. ఎప్పుడైతే హనుమంతుడు నేల మీద పడి ఉంటాడో ఎటువంటి సింప్టమ్స్ లేకుండా వెంటనే అంజని వినిపిస్తుంది మరియు వాయుదేవుడు తెలుస్తుంది ఆ విషయం. వాయుదేవుడు తెలియగానే వాయుదేవుడు ఇమ్మీడియట్లీ ఈ కైండ్ ఆఫ్ ఎవరు టీచర్ లెసన్ వెంటనే ఏం చేస్తారు, అతను మొత్తం వాయువు మొత్తాన్ని గాలిని మొత్తాన్ని అతను స్తంభింప చేస్తారనమాట. దాంతో దేవతలందరూ వాళ్ళకి ఊపిరాడదు, మానవులు మనుషులకు ఊపిరాడదు, ఎవరికి ఊపిరాడదు. వెంటనే దేవతలందరూ బ్రహ్మదేవుని అడుగుతారు, వాయుదేవుని కోపం వచ్చింది వాళ్ళ అంటే బ్రహ్మదేవుడు చెప్తారనమాట. సహజంగానే వస్తుంది కదా, అతని కుమారుడు చిన్నపిల్లవాడు, అతను తెలియచేసిన పనికి అంత పనిష్మెంట్ ఇస్తే నేచురల్గా అతను వాయుదేవుడికి కోపం వస్తుంది అంటారు. అప్పుడు ఏం చేద్దామంటే యూ షుడ్ గో అండ్ ప్లీజ్ వాయు. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు మరియు దేవతలు అందరూ స్వయంగా వస్తారనమాట. వచ్చి అందరూ ఫస్ట్ థింగ్ వాయుదేవుడికి క్షమాపణ అడుగుతారనమాట. క్షమాపణ అడిగి తర్వాత వాళ్ళు వరాలు కూడా ఇస్తారు. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. మనం ఏదైనా మన జీవితంలో మనం తప్పు చేస్తే చాలా మంది తప్పును కనీసం అంగీకరించడం కూడా, నాదేం తప్పు ఉంది మీరే తప్పు ఉంది మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి అందుకు అలా అయింది అంటే మన తప్పును కూడా మనం అంగీకరించాం చాలా సార్లు. కానీ ఒక జెంటిల్మెన్లీ పర్సన్ వెన్ హి మేక్స్ ఎ మిస్టేక్ హి యాక్సెప్ట్స్ ఎ మిస్టేక్. తప్పు చేసి తప్పుని ఒప్పుకోవడంతో మాత్రం మనం ఏమి మన స్థాయి కింద పడిపోవద్దు. యూ విల్ నాట్ గో డౌన్ బై యాక్సెప్టింగ్ యువర్ మిస్టేక్. సో జెంటిల్మెన్లీ పర్సన్ తన తప్పును ఖచ్చితంగా అంగీకరిస్తాడు. అంగీకరించడం కూడా కాదు, కానీ వైష్ణవుడు అంటే తన తప్పును అంగీకరించడం మాత్రమే కాదు ఆ తప్పుని సరిదిద్దుకుంటాడు కూడా. దట్ ఈస్ వైష్ణవ. అవుట్ సైడర్ అంటే ఒక కర్మి తప్పుని అంగీకరించడు, అంటే సగటు మనిషి జెంటిల్మెన్లీ పర్సన్ తన తప్పును అంగీకరిస్తాడు. కానీ వైష్ణవుడు అనేవాడు తన తప్పును అంగీకరించడం మాత్రమే కాకుండా ఎవరి పట్ల తను అపరాధం చేశాడో వారిని ప్రసన్నం చేసుకుంటాడు అనమాట. ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటాడు, సేవ ద్వారా. సో వెన్ వి కమిట్ ఆఫెన్స్, మనం ఎవరి పట్ల అపరాధం చేసినప్పుడు తెలియకుండా కొన్నిసార్లు మనం అనుకుంటాం కొంతమంది మీద మనము మనం తెలియకుండా విమర్శిస్తాం అనమాట, లేకపోతే వాళ్ళ గురించి మన తప్పు మనకి తప్పుడు అండర్స్టాండింగ్ ఉండొచ్చు. సో తప్పుడు అండర్స్టాండింగ్ ఉండడం వల్ల కొన్నిసార్లు మనము వాళ్ళ గురించి ఏదో మాట్లాడవచ్చు, వాళ్ళకి ఏదో వాళ్ళ కష్టపడి చెప్పాలి చేయొచ్చు. కానీ అట్లీస్ట్ తర్వాత మనకి ఎప్పుడైతే మనకి మన అండర్స్టాండింగ్ తప్పు అని తెలుస్తుందో ఆ తర్వాత ఒకసారిలే నాకు నాదే తప్పు ఉంది అని ఎవరో చెప్పారు కాబట్టి నేను ఈ ప్రభు అలాంటి అనుకున్నాను ఇప్పుడు నాకు తెలిసింది సరే అని చెప్పి అలా ఊరుకోరు. వాట్ దే షుడ్ డూ, వి షుడ్ డూ సంథింగ్ టు ప్లీజ్ ద అదర్ పర్సన్. ఎవరికైతే మనం అపరాధం చేశామో వాళ్ళకి మనం సేవ చేసి వాళ్ళని ప్రసన్నం చేసుకున్నప్పుడు అప్పుడు అపరాధం తొలగుతుంది. దేవతలకు ఈ విషయం తెలుసు కాబట్టి కేవలం క్షమాపణ అడిగి వదిలేదు అనమాట. బ్రహ్మదేవుడు అఫ్కోర్స్ హనుమంతుడిని ప్రాణాన్ని బయట తీసుకొస్తాడు అతని మృత్యు నుంచి, కమండలంలో జలం వేసి వెంటనే లేపుతాడు అనమాట హనుమంతుడిని. హనుమంతుడు లేచి కూర్చుంటాడు. దేవతలందరూ ప్రతి ఒక్కొక్క దేవత ముందుకు వచ్చి వాయుదేవుని తన అపరాధానికి బదులుగా వాళ్ళు వచ్చి అందరూ యాక్చువల్గా అపరాధం చేసింది ఇంద్రుడు, కానీ ఇంద్రుడు రాజు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అపరాధం చేసినట్టే, రాజు అపరాధం చేస్తే మిగతా వాళ్ళు చేసినట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ వాయుదేవుని ప్రసన్నం చేసుకోవడానికి హనుమంతుడికి ఒక్కొక్క వరం ఇస్తారనమాట. బ్రహ్మదేవుడు ఏ వరం ఇస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమిటారంటే, నేను ఎన్నాళ్ళు బతుకుతాను, నీవు కూడా అన్నాళ్ళు బతుకుతావు అనమాట. చిరంజీవి, చిరంజీవి మీన్స్ ఈ సృష్టి ఉన్నంతకాలం బ్రహ్మదేవుడు ఉంటాడు, బ్రహ్మదేవుడు ఉన్నంతకాలం హనుమంతుడు. అంటే నీవు హ్యావ్ ఇచ్చామృత్యు, ఇచ్చామృత్యు ఉంది అండ్ నువ్వు చిరంజీవి అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తాను అనమాట. ఇంద్రుడు ఏమంటాడంటే, నీకు వజ్రంతో అటాక్ చేశాను కాబట్టి సిన్స్ అటాక్ విత్ ద థండర్ బోల్ట్ వజ్రాయుధుడు మిమ్మల్ని నేను అటాక్ చేశాను కాబట్టి మీ యొక్క ప్రతి ఇంద్రియం కూడా మీది వజ్రాయుధం అంత దృఢంగా తయారవుతుందని చెప్పి ఇంద్రుడు చెప్తారనమాట. అదేవిధంగా సూర్యుడు ఏమంటారంటే, నా తేజస్సులో 1000 వంతు నీకు వస్తుంది, అందుకే హనుమంతుడికి అంత తేజస్సు ఉంటుంది అనమాట. నా తేజస్సులో 1000 వంతు నీకు వస్తుంది మరియు నేను స్వయంగా నీ గురువునై నీకు వేదాలు వర్ణిస్తాను అని చెప్పి చెప్తారనమాట. అదేవిధంగా వరుణ, యమరాజ్, శివుడు అందరు ప్రతి ఒక్కరూ, శివ ఏమంటారంటే మీకు మీకు ఎవరి చేత ఓటమి ఉంటుంది అంటా ఉండదు అంటారు. విష్ణు ఏమంటారంటే, యూ విల్ బి మై గ్రేటెస్ట్ డివోటీ అంటారు స్వయంగా. ఆబ్వియస్లీ భగవంతుడు విష్ణు ఎప్పుడు భక్తిని ఇస్తారు కాబట్టి. ఈ విధంగా హనుమంతుడికి భక్తి శక్తి అన్ని సంపూర్ణంగా లభిస్తాయి. అండ్ దెన్ వాయు బికమ్స్ ఫుల్లీ హ్యాపీ. ఈ విధంగా తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రతి శక్తిని హనుమంతుడు భగవంతుడి సేవలో ఉపయోగిస్తాడు.
హనుమంతుడికి ఇన్ని వరాలు వచ్చిన తర్వాత హనుమంతుడు ఆ యొక్క బచ్చపని అంటే అదొక చిన్నపిల్లల మనసత్వం, చిన్నపిల్లవాడు కాబట్టి హీ వాజ్ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ మిస్చీవియస్, చాలా నాటి కింద తయారవుతారు అనమాట. తయారి ఋషుల్ని మున్నివుల్ని వేధించడం మొదలు పెడతారు. వాళ్ళు స్నానంకి వెళ్ళినప్పుడు వాళ్ళ బట్టలు చింపేయడం, వాళ్ళ శాస్త్రాలు చెప్పేయడం, వాళ్ళు యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞంలో నీరు చల్లేయడం, ఈ విధంగా అక్కడ ఋషుల గుడికి హనుమంతుడి వల్ల ఎంతో ఇబ్బంది కలుగుతుంది. కానీ వాళ్ళకి తెలుసు హనుమంతుడు అనేవాడు గొప్ప వ్యక్తి, వాయుపుత్రుడు అని చెప్పి. కాబట్టి వాళ్ళు ఒక రకంగా కోపం అవ్వలేరు, ఒక రకంగా అలాగే కూరుకోలేరు. చివరిగా వాళ్ళందరూ ప్రాధాయపడతారనమాట. ఈ విధంగా అంజనీకి, అన్ని తన భర్త కేసరికి అలా ప్రాధాయపడినప్పుడు హనుమంతుడు వాళ్ళు చెప్తారనమాట, మేము ఎన్నోసార్లు చెప్పాము అయినా సరే ఈ పిల్లవాడు మారట్లేదు, అతనికి ఇన్ని వరాలు ఉన్నాయి కాబట్టి దానివల్లనే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని చెప్పి. అప్పుడు వాళ్ళు అంటారు, అతనికి ఇన్ని వరాలు ఉన్నాయని తనకు తెలుసు కాబట్టే ఇలా ఉన్నారు, సరే మీ యొక్క అనుమతితో మేము వాళ్ళకి వాట్ గివ్ ఎ కర్స్, అతనికి అవసరం వచ్చినప్పుడు మాత్రమే, లేదు నిజంగా భగవంతుని సేవకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే అతనికి తన యొక్క శక్తులు గుర్తుకొస్తాయి, లేకపోతే ఎవరైనా గుర్తు చేస్తే మాత్రమే అతనికి శక్తులు గుర్తుకొస్తాయి. ఆ విధంగా వాళ్ళు హనుమంతుడికి అంటే అది శాపం అనలేము వరం అనలేము ఆ విధంగా చెప్పిస్తారు. అప్పటి నుంచి హనుమంతుడికి తన యొక్క ఆ బాల్యలీల ముగుస్తుంది అనమాట. ఈ బికమ్స్ ఎ సోబర్ గాయ్, అతను చాలా జెంటిల్మెన్గా తయారైపోతాడు. ఏ ఋషువులనైతే అతను మొదట్లో కొంచెం ఏడిపించాడో వేధించాడో వాళ్ళనే హనుమంతుడు ఎంతో ఓపిక్గా వాళ్ళకి సేవ చేసి పెడతాడు అనమాట. దిస్ వే హనుమాన్ బికమ్స్ ఏ గుడ్ బాయ్. తర్వాత అతనికి విద్యారంభం మొదలైనప్పుడు స్వయంగా వివస్వాన్ అంటే సూర్యదేవుడు అనమాట, సూర్యుడిదేవుడి దగ్గరికి పంపిస్తారు చదువు నేర్చుకోవడానికి. సూర్యదేవుడు ముందు కూడా వరమిస్తారు, కానీ చెప్తాడు సూర్యదేవుడు, మీకు నేర్పించడానికి నేను రెడీనే, కానీ నేను ఒక దగ్గర కూర్చోలేనే, నేను కంటిన్యూస్గా నేను ఐ కీప్ ట్రావెలింగ్. సో ఏ విధంగా నేను మీకు నేర్పించగలను అంటారు. దానికి హనుమంతుడు చెప్తారు, మీరేమి మీ పని మీరు చేసుకోవాలని నేను కూడా మీ స్పీడ్తోనే ప్యారలల్గా నేను ఫ్లై చేస్తానని చెప్పి. సో హనుమంతుడు సూర్యుడి యొక్క సూర్యభగవంతుడు ఎంత ఫాస్ట్గా తిరుగుతారు చూడండి. సో సూర్యుడు ఎంత బాగా అంటే, అఫ్కోర్స్ మనకి ఈ విషయం మనం సైన్స్లో చెప్తే, ఈరోజు మోడర్న్ పిల్లలకు చెప్తే సూర్యుడు సెంటర్లో ఉంటాడు కదా, సూర్యుడు ఎలా కదులుతాడు, సూర్యుడు కదలడు, భూమి కదులుతుంది అని చెప్తారు. కానీ దానికి మనం ఆ డెప్త్లో మనం ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. ద ఫ్యాక్ట్ ఈస్ మనము భాగవతం 5వ స్కందాన్ని తీసుకున్నట్లయితే ఈ భూమండలం అనే ఇది సెంటర్, ఇట్స్ లైక్ ఎ డిస్క్, ఇట్స్ నాట్ ఏ డాట్. భూమండలం డిస్క్లో సూర్యుడు, ఆ డిస్క్ పైన సూర్యుడు భ్రమిస్తూ ఉంటాడనమాట. సూర్య కీప్స్ మూవింగ్ ఇన్ హిజ్ ఆర్బిట్. సో ఆర్బిట్లో సూర్యుడు మూవ్ అవుతుంటా ఉంటారు. హనుమంతుడు కూడా సూర్యుడితో పాటు మూవ్ అవుతూ అతను వేదాలన్నీ అభ్యాసం చేస్తారనమాట. సో మనందరికీ తెలిసింది ఏంటంటే, హనుమంతుడు గొప్ప శక్తివంతుడు, గొప్ప భక్తుడు అని మనందరికీ తెలుసు. కానీ మనలో చాలామంది తెలియని విషయం ఏమిటంటే, హనుమంతుడు చాలా గొప్ప స్కాలర్, ఈజ్ అ గ్రేట్ స్కాలర్ అనమాట. ఎందుకంటే మనం భగవద్గీతలో కూడా చదువుతాం అన్నమాట. భగవద్గీతలో ఏమని చదువుతామంటే ఈ గీత ఎలా వస్తుంది అంటే, అంటే ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే, భగవంతుడు స్వయంగా చెప్తాడు, నేను ఈ జ్ఞానాన్ని సూర్యదేవుడు వివస్వానికి ఇచ్చాను. ఇక్ష్వాకు వివస్వాన్ ఈ విధంగా పేర్లు వస్తాయి మన భగవద్గీత చదువుతాం. సో ద సన్ గాడ్ ఈజ్ వన్ ఆఫ్ ద అథారిటీ ఫర్ ద వేదిక్ నాలెడ్జ్. స్వయంగా భగవంతుడి నుంచి సూర్యదేవుడికి వస్తుంది. అటువంటి సూర్యదేవుడి నుంచి ఆంజనేయుడు నేర్చుకుంటాడనమాట, మనం అర్థం చేసుకోవచ్చు. హనుమాన్జీ ఈజ్ ఏ గ్రేట్ స్కాలర్, కానీ తన స్కాలర్లీనెస్ హరే కృష్ణ తన స్కాలర్లీనెస్ తన సేవకి ఎప్పుడు ఆటంకం రాదు, ఒక దగ్గర వస్తుంది. అది ఈరోజు యాక్చువల్గా ముఖ్యంగా నేను హైలైట్ చేయబోయే పాస్ట్ టైం. సో ఈ విధంగా హనుమంతుడు తన విద్యాభ్యాసాన్ని సూర్యుడి దగ్గర పూర్తి చేస్తాడు. చివరిగా సూర్యదేవుడు హనుమంతుడిని గురుదక్షిణ అడుగుతాడనమాట. ఏమిటా గురుదక్షిణ? ఈ సేస్, మై డియర్ హనుమాన్, యు ఆర్ వెరీ, అంటే నువ్వు అన్ని విద్యల్లోనూ వారితేరిన వాడివి, కాబట్టి నీలాంటి వాడు నా కుమారుడికి రక్షకుడుగా ఉండాలి, నా కుమారుడికి మిత్రుడి కింద ఉండాలి, నా కుమారుడికి సేవకుడి కింద ఉండాలి అని చెప్పి అడుగుతారనమాట. సో సూర్యదేవుడు కుమారుడు ఎవరు? సుగ్రీవుడు అనమాట. సో ఈ ఆస్క్స్, ఈ రిక్వెస్ట్స్, సో సూర్యదేవుడు హనుమంతుని ఆ రిక్వెస్ట్ చేస్తారనమాట, ఒక శిష్యుడి కింద, గురుదక్షిణ కింద, దయచేసి నా పుత్రుడికి ఒక ఒక సలహాదారుడిగా, ఒక సేవకుడుగా, ఒక రక్షకుడుగా నువ్వు ఉండు అని చెప్పి అడుగుతా. అందుకని హనుమంతుడు, అతడు అంత గొప్పవాడైనా సరే చెప్పాలనుకుంటే మనం చూసినట్లయితే సుగ్రీవుడికి హనుమంతుడు ఏం తీసుకోడు, కానీ హనుమంతుడు సుగ్రీవుడికి దాసుడి కిందనే ఉంటాడనమాట. హనుమాన్ యాక్సెప్ట్ సుగ్రీవ్ యాజ్ ఎస్ మినిస్టర్ మాస్టర్, అండ్ సుగ్రీవ్ యాక్సెప్ట్ హనుమాన్ యాజ్ ఎస్ మినిస్టర్. సుగ్రీవుడి యొక్క మంత్రుల్లో హనుమంతుడు ఒక మంత్రి. సో అందుకని హనుమంతుడు తర్వాత వాలి సుగ్రీవుల మధ్య వైరం జరిగినప్పుడు కూడా హనుమంతుడు సుగ్రీవుడి తరపున ఉంటాడనమాట. ఎందుకంటే అఫ్ కోర్స్ తప్పు కూడా వాలి వైపే ఉంది కాబట్టి. అదొక పెద్ద స్టోరీ, వాలి సుగ్రీవుల మధ్య ఎందుకు, వాళ్ళిద్దరు అన్నదమ్ములే అయినా సరే వాళ్ళ మధ్య ఆ వైరం ఎందుకు వచ్చింది, దట్స్ ఏ బిగ్ స్టోరీ, మనం దానికి వెళ్ళము. కానీ ప్రభుపాద వారు చెప్తారు అనమాట, ప్రభుపాద వారు ఏమంటారంటే ఫారెస్ట్ ఫైర్స్ హ్యాపెన్ వితౌట్ ఎనీవన్స్ ఇంటర్వెన్షన్ అని చెప్పి. అంటే మనకి దావాగ్ని అంటాం కొన్ని కొన్నిసార్లు, మన ఆస్ట్రేలియాలో ఫారెస్ట్ ఫైర్స్ వచ్చాయి. ఈ దావాగ్ని అనేది ఎవరో అంటిస్తే అంటుకోవు, ఆటోమేటిక్ అవే వస్తాయి, రెండు వెదురులు రాజుకొని ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. అటువంటి దావాగ్ని వచ్చిన తర్వాత దాన్ని మనం ఆపలేము. సో ఇదే విధంగా భౌతిక ప్రపంచంలో మనస్పర్ధలు, గొడవలు, ఫైట్స్ అనేవి, అంటే కలహాలు అనేవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి, మన ప్రమేయం లేకుండా కూడా వస్తాయి. కానీ అవి రావడం మన ప్రమేయం లేకుండా వస్తాయి, కానీ వాటిని మనం పెంచుకోవాలా, ఆదిలోనే తుంచాలా అనేది మాత్రం మన చేతిలో ఉంటుంది. మనం ఈ ఎపిసోడ్లో చూసిన సరే వాలీకి సుగ్రీవుడికి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. వాలి సుగ్రీవుడిని అపార్థం చేసుకుంటాడు. అలా అపార్థం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సుగ్రీవుడి యొక్క రాజ్యాన్ని తీసుకుంటాడు, సుగ్రీవుడు ఒక భార్యను తీసుకుంటాడు అనమాట. సరే ఒక అపార్థం, ఒక ఫైట్ మొదలైంది, కానీ దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సుగ్రీవుడు ప్రయత్నిస్తాడు. కానీ వాలి మాత్రం హీ వాజ్ అగ్రెసివ్, అగ్రెసివ్ అంటే అతి రోషం, అగ్రెసివ్గా వెళ్ళడం వలన వాలి తప్పుకు కారణమవుతాడనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. అంటే కొన్నిసార్లు మంచి వాళ్ళు, అంటే వినయంగా ఉన్న భక్తుల మధ్య కూడా మనస్పర్ధలు, గొడవలు రావచ్చు. ఎందుకంటే ఫారెస్ట్ ఫైర్స్ మనం, ఇట్ హ్యాపెన్స్. సో గొప్ప వ్యక్తుల మధ్య కూడా డిఫరెన్సెస్ రావచ్చు, మనస్పర్ధలు రావచ్చు, గొడవలు జరగవచ్చు. కానీ ఎందుకంటే అది ఎవరి తప్పు కాదు, కాలము మరియు ప్రకృతి, ఈ భౌతిక ప్రపంచం యొక్క నీతే అది. ఎవరి ప్రమేయం లేకుండా కూడా గొడవలు వస్తాయి, కొన్ని తప్పులు అవుతాయి. కానీ అలా అయినప్పుడు మనం దాన్ని ఎలాగ స్వీకరిస్తున్నాము, దాన్ని మనం ఎలాగ ఫేస్ చేస్తున్నాము, దాన్ని ఇంకా పెంచుతున్నామా, దాన్ని తగ్గించుకుంటున్నామా అనేది మన చేతిలో ఉంటుంది. సో సుగ్రీవుడు తగ్గించుకోవడం ప్రయత్నించాడు, వాలి దాన్ని పెంచుకోవడం ప్రయత్నించాడు అనమాట. అందుకనే వాలి తప్పు సైడ్, హీఈస్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద కాయిన్, సుగ్రీవ్ ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సో ఈ విధంగా వాడి మీద గొడవ అవుతుంది. తర్వాత సుగ్రీవుడు వాలి నుంచి పారిపోయి ఋషిముంగ పర్వతంలో ఉంటాడనమాట. ఎందుకంటే అక్కడికి వాలి రాలేడు, ఎందుకంటే వాలి తన తమ్ముడు రాజ్యాన్ని తీసేసుకున్నాడు, సగం రాజ్యాన్ని, తన తమ్ముడు భార్యని కూడా తీసేసుకున్నాడు. అది కాకుండా వాలిని సుగ్రీవుని చంపడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. అంత అప్పటికీ ఆయనకి మనసు తనివి తీరదనమాట. చూడండి, వాలి అతి రోషం అంటారు దీన్ని. కాబట్టి సుగ్రీవుడు తన యొక్క మినిస్టర్స్, తన యొక్క సైన్యంతో ఋషిముంగ మౌంటైన్, ఆ యొక్క పర్వతం మీద ఋషిముఖ పర్వతం దగ్గర ఉంటాడనమాట. అక్కడ ఎందుకు ఉంటాడయ్యా అంటే ఆ పర్వతానికి వాలి రాలేడు. ఎందుకు రాలేడంటే వాలికి ఒక శాపం ఉంటుందన్నమాట. మాతుంగ ఋషి ఆయనకు ఒక శపిస్తాడనమాట. మాతుంగ ఋషి వాలికి శపిస్తాడు. ఎందుకంటే ఒకసారి వాలి ఒక రాక్షసుడు దుందుబి అనే రాక్షసుని చంపుతూ ఆ రాక్షసుని చంపి ఆ రాక్షసి శవాన్ని ఇసిరేస్తాడనమాట. అది డైరెక్ట్గా వెళ్ళి మాతుంగ ఋషి ముందు పడుతుంది. ఆ రక్తం అంతా మాతుంగ ఋషి ఒంటి మీద పడుతుంది అనమాట. అప్పుడు మాతుంగ ఋషి శపిస్తాడు, ఎవరైతే పనిచేశారో అతడు ఈ ఋషిముఖ మౌంటైన్ దీని దరిదాపుల్లోకి వచ్చినా సరే, 8 మైళ్ళ దరిదాపుల్లోకి వచ్చినా సరే వాడి తల ముక్కలవుతుంది అంటారు. కాబట్టి వాలి బిలీవ్స్ ఇన్ దట్ కర్స్, అందుకని ఆయన మౌంటైన్కి రాడనమాట, ఋషిముఖ మౌంటైన్కి. సో కాబట్టి సుగ్రీవుడు అక్కడే ఉంటాడు, భయంగా ఉంటాడనమాట. ఏ విధంగా తిరిగి తన భార్యని రాజ్యాన్ని సంపాదించుకోవాలని హీఈస్ దేర్. ఇలా నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా అప్పటికి ఇక్కడ శ్రీరామచంద్రుడు మనం స్టోరీ చూసినట్లయితే సీతమ్మ వారిని రావణుడు అపహరించడం జరుగుతుంది. తర్వాత రాముడు లక్ష్మణుడు సీతమ్మను ఎత్తుకుంటూ అంటే దండకారణ్యంలో తిరుగుతూ ఉంటారు. ఇది నేను రేపు ఎల్లుండి మనం చూస్తాం ఇదంతాను. సో దే కీప్ రోమింగ్. తర్వాత కబంధుడు హస్తాలను జోడిపించుకుంటారు, కబంధుని చంపేస్తారు. అప్పుడు కబంధుడు అతను గంధర్వుడు కాబట్టి అతను చెప్తాడనమాట, అతన్ని విడిపించారు కాబట్టి అతను రాముడికి సలహా ఇస్తాడు, మీరు దయచేసి ఇటువైపు వెళ్ళండి, చిత్రకూట మీదుగా వెళ్ళండి, అక్కడ మీకు మొదటి శబరి కనిపిస్తుంది, ఆవిడ ఆతిథ్యాన్ని స్వీకరించండి, ఆ తర్వాత మీరు ముందుకు వెళ్తే అక్కడ ఋషిముఖ పర్వతం దగ్గర మీకు సుగ్రీవుడు ఉంటాడు, ఆ సుగ్రీవుడితో మీరు స్నేహం చేయండి, ఆ సుగ్రీవుడు మిమ్మల్ని మీ స్త్రీ సీతమ్మ వారిని మీ వెతికిపడ్డానికి మీకు సహాయపడతాడని చెప్పి కబంధుడు చెప్తాడనమాట. సో ఆ విధంగా రాముడు లక్ష్మణుడు వాళ్ళు వెళ్తారు ఋషిముఖ ముంగ మౌంటైన్కి. వెళ్తున్నప్పుడు సుగ్రీవుడు దూరం నుంచి చూస్తారనమాట, పైన చూస్తారనమాట వాళ్ళ మెసెంజర్స్, ఎవరో ఇద్దరు ఆజానుభావులు వస్తున్నారు అని చెప్పి. రాముడు లక్ష్మణుడు యాక్చువల్గా వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చూసినట్లయితే బ్రాహ్మణ వస్త్రాలు అనమాట. అంటే దే క్షత్రియులు అనేవాళ్ళు ఆ ట్రీ బార్క్ వాటిని వేసుకోరు, కానీ రాముడు లక్ష్మణుడు వాళ్ళకి ఎసెటిక్స్ అంటే ఋషులు మునులు వేసుకున్న వస్త్రాలు కైకే ఇచ్చి పంపిస్తుంది. నిన్న మనం చర్చించుకున్నాం, కైకే ఇచ్చి పంపిస్తుంది అనమాట, కైకే ఇచ్చి పంపిస్తుంది. సో కాబట్టి వాళ్ళు చూస్తారు, చూడడానికి వీళ్ళు బ్రాహ్మణులా ఉన్నారు కానీ వాళ్ళ యొక్క అంటే వాళ్ళ వస్త్రాలు ఆ విధంగా ఉన్నాయి. అంటే తలకి వాట్ యు కాల్ ఇట్ యాజ్ దే పుట్ దట్ మ్యాటెడ్ లాక్స్ హెయిర్, నెక్స్ట్ రుద్రాక్షతో టై చేసుకొని. సో చూడడానికి వీళ్ళు బ్రాహ్మణులా ఉన్నారు కానీ వాళ్ళ వేషధారణ, కానీ వాళ్ళ శరీర ధారణ ఎలా ఉంది, వాళ్ళ శరీరం క్షత్రియుల్లా ఉందన్నమాట, దృఢంగా రాయిలాగా ఉందన్నమాట, వజ్రంలా ఉందన్నమాట. వజ్రం అంటే థండర్ బోల్ట్, వజ్రాయుధంలా ఉంది వాళ్ళ శరీరం. సో వాళ్ళకి సందేహం వస్తుంది, అంటే వీళ్ళు కొంపతీసి వాలి యొక్క స్పైసా, వాలి యొక్క గూఢచారులా అని చెప్పి. వాలి యొక్క గూఢచారులేమో అందుకనే డౌట్ రాకుండా ఉండడానికి బ్రాహ్మణ వేషధారణలో వచ్చారేమో అని చెప్పి సుగ్రీవుడికి డౌట్ వస్తుందన్నమాట. వెంటనే సుగ్రీవుడు భయపడిపోతాడనమాట. అప్పుడు హనుమంతు పంపిస్తాడు, దయచేసి కనుక్కో అతను ఎవరని చెప్పి కనుక్కో, ఒకవేళ వాళ్ళు వాలి అనుచరులను తెలిస్తే వెంటనే నాకు సైగ చెయ్యి, నేను ఇక్కడ నుంచి పారిపోతాను అని చెప్పి సుగ్రీవుడు అనుకుంటాడు. సో హనుమాన్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో హనుమంతుడు ఆంజనేయుడు ఏంటి, అతడు ఒక బ్రాహ్మణ బట్టు రూపంలో వెళ్తాడు. బట్టు రూపంలో అంటే ఒక బ్రాహ్మణుడు, బ్రాహ్మణ ద్విజ రూపంలో వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ రామలక్ష్మణ్ చూసి అడుగుతారనమాట, మీరు ఎవరయ్యా ఎవరండి అని చెప్పి. అని హనుమంతుడు తనని తాను ఒక బ్రాహ్మణుడిగా పరిచయం చేసుకుంటాడనమాట, ఒక వేద పండితుడిగా. హనుమంతుడి యొక్క పాండిత్యం చూసి రాముడు కూడా ఆశ్చర్యపోతాడనమాట. ఈవెన్ లార్డ్ రామ్ బికమ్స్ వెరీ మచ్ క్యాప్టివేటెడ్ బై హనుమాన్స్ దిస్ థింగ్, అంటే అప్రిషియేటెడ్ హనుమాన్స్ స్కాలర్లీనెస్. సో ఆ విధంగా హనుమంతుడు వాళ్ళు అడుగుతారు, హనుమంతుడు మీరు ఎవరయ్యా అని అడుగుతారు లక్ష్మణుడు. కానీ హనుమంతుడు చెప్పడు, నేను ఎవరని చెప్పడు, నేను బ్రాహ్మణుని చెప్పుకుంటాడు, పేరు చెప్తాడు, కానీ సుగ్రీవుడి గురించి అడిగితే చెప్పడనమాట. హనుమంతుడు అసలు మీరు ఎందుకు వచ్చారనే విషయాన్ని ఆరాధిస్తూ ఉంటాడనమాట. మొత్తానికి చివరికి లక్ష్మణుడు చెప్తాడనమాట, నేను సుమిత్రాపుత్రుణ్ణి, ఈయన శ్రీరాముడు కౌసల్యపుత్రుడు, మా ఇద్దరు దశరథ మహారాజ పుత్రులము, ఇలాగా మా వదిన గారు సీతమ్మ వారు జాడ తెలియక మేము ఇటు ఇక్కడ రావడం జరిగింది అని చెప్పి. ఎప్పుడైతే హనుమంతుడు శ్రీరాముడిని వింటాడో వెంటనే అతని కళ్ళంటి నీళ్ళు కారుతాయి, వెంటనే రాముడు పాదాలను పడతాడనమాట. ఎందుకంటే హనుమంతుడు మనం చెప్పుకున్నాం మొదటి నుంచి విష్ణు వరం ఇస్తాడనమాట. హనుమాన్ యాక్చువల్గా ఈ యొక్క రామావతారమే కాదు, రాముడు వచ్చిన ప్రతి అవతారంలోనే హనుమంతుడు వస్తారనమాట. హనుమంతుడు రాముడికి సంబంధము ఇట్స్ లైక్ నా ఇట్స్ ఎటర్నిటీ, ఎటర్నల్ రిలేషన్షిప్. అతను నిత్య సిద్ధులు వాళ్ళందరూ, ఎప్పుడూ భగవంతుడు రాగాత్మిక భక్తులు వాళ్ళు వాళ్ళు. సో అటువంటి హనుమంతుడు నేను పుట్టిన దగ్గర నుంచి రామనామం జపం చేస్తున్నాను, భగవంతు నామం జపం చేస్తున్నాను. మీరేనా స్వామి, మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోయానా, మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోయానా అని చెప్పి హనుమంతుడు విలపిస్తాడనమాట. అతనికి అర్థం కాదు, అతను చాలా సిగ్గుపడతాడు హనుమంతుడు. స్వామి మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోవడమే అంటే నా దురదృష్టం కాకపోతే ఇంకేమిటి, నిరంతరం నీ నామాన్ని జపించేసే నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను అని చెప్పి, ఇది ఎలా సాధ్యం అని చెప్పి రాముని అడుగుతాడు. ఇక్కడ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వినండి జాగ్రత్తగా. హియర్ లార్డ్ రామ్ టెల్స్, మై డియర్ హనుమాన్, అంటే రాముడు యాక్చువల్గా రాముడికి హనుమంతుడు చూడగానే తెలుసు, రాముడికి తెలియదా తన తన ఆంతరంగిక పార్షదులు ఎవరో రాముడికి తెలియదా, అతను బ్రాహ్మణ వేషంలో రాని ఏ వేషంలో రాని. కానీ రాముడు నాకు అనే హనుమంతుని రాముడు కూడా హనుమంతుడిని గుర్తుపట్టినట్టుగా వ్యవహరిస్తాడు, కానీ హనుమంతుడు యాక్చువల్గా రాముడిని గుర్తుపట్టలేడనమాట. సో హనుమంతుడు కొంచెం మనసులో ఎంతో విచారిస్తాడు, బాధపడతాడు, నేను నా స్వామిని గుర్తుపట్టలేకపోయాను ఏంటి, ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉందా అని చెప్పి. అప్పుడు రాముడు చెప్తాడనమాట, హనుమాన్ డోంట్ లామెంట్, దయచేసి చింతించొద్దు అని చెప్తారు. ఎందుకు చింతించొద్దు అని చెప్తారు, ఎందుకంటే యునో యూ ట్రై టు హైడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మీ, నువ్వు హనుమంతుడిగా నా ముందుకు వచ్చుంటే నేను రాముడు అనే విషయం నీకు అర్థమై ఉండేది, కానీ నువ్వు వేరే వేషంలో నా ముందుకు వచ్చావు, బ్రాహ్మణ వేషంలో. సో యూ వాంట్ టు హైడ్ యువర్ ఐడెంటిటీ, నువ్వు నీ యొక్క ఐడెంటిటీ అంటే పరిచయం, నువ్వు నీ యొక్క పరిచయాన్ని దాయాలనుకున్నావు. సిమిలర్లీ నేను కూడా నీకు అర్థం కాలేకపోయానని చెప్పి రాముడు చెప్తారనమాట. దళిత లెక్కన ఏ యథా మాం ప్రపద్యంతే, భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడనమాట, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని చెప్పి. సో యాజ్ యూ సరెండర్ ఐ షల్ రెసిప్రొకేట్, మీరు ఏ విధంగా నాకు శరణాగతులు అవుతారో నేను ఆ విధంగా మీకు సమర్పించుకుంటానని చెప్పి భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు. సో ఇక్కడ హనుమంతుడు తనను తాను సమర్పించుకోలేదు, ఫస్ట్ అతను తన పాండిత్యం ద్వారా రాముణ్ణి అర్థం చేసుకోవాలనుకున్నాడు అనమాట. హనుమంతుడు స్వయంగా చెప్తాడు, స్వామి నేను నా పాండిత్యాన్ని ఉపయోగించి నిన్ను అర్థం చేసుకోవాలని ప్రయత్నించాను, నా పాండిత్యాన్ని ఉపయోగించి, అందుకనే మీరు నాకు అర్థం కాలేదు, హనుమంతుడు అంటాడు ఆ విషయం. సో వీ థింక్ మన స్కాలర్లీనెస్, మన ఎడ్యుకేషను, మన యొక్క, నిన్న కూడా చెప్పాను, మన్య ధనాభి జనరూప తపస్సు తేజం బల పౌరుష బుద్ధి యోగా అని వస్తుంది అనమాట. బలం, పౌరుషం, బుద్ధి, యోగ, ధన, జన, సుందర, ఇవేవి భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడవు మనకి, రాదర్ అవి మనకు ఒక ఆటంకాలుగా ఉంటాయన్నమాట. సో హనుమాన్ ఆల్సో, సో హీ ట్రైస్ టు అండర్స్టాండ్ లార్డ్ త్రూ హిస్ కాడలీనెస్, మరియు తనను తాను తను యాక్చువల్గా హనుమంతుడిని పరిచయం చేసుకుంటే రాముడు కూడా రాముడిని గుర్తుపట్టగలడు. రాముడు అంటాడు, ఇప్పుడు నువ్వు నా పాదాల మీద పడ్డావు కాబట్టి ఇమ్మీడియట్గా నీకు నేను అర్థమయ్యాను అంటే అని చెప్తారనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, మనము భగవంతుణ్ణి ఏ విధంగా అప్రోచ్ అవుతాము, భగవంతుణ్ణి ఏ భావనతో మనం శరణాగతులు అవుతాము, ఆ విధంగా అంటే మనం ఎంత శరణాగతులు అవుతామో అంత భగవంతుడు తనని తాను మనకి ప్రస్తుతం అవుతాడనమాట. అప్పుడే అప్పుడు ప్రస్తుత కర్తే, తెలుగులో ఏమంటారో తెలియదు, ఐ మీన్ టు సే హీ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు అస్, తనని తాను ప్రకటించుకుంటాడనమాట. సో మనము భగవంతుని ముందుకు వెళ్ళినప్పుడు, ఇఫ్ యువర్ కాన్షియస్నెస్ ఇస్ మై డియర్ లార్డ్ అండ్ ఐఎమ్ యువర్ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్, నేను నాకు ఒకటే ఐడెంటిటీ ఏమిటి, నా ఐడెంటిటీ ఏమిటి, నేను దాసాను దాసాను దాస్, మీ యొక్క సేవకుడిని చెప్పడం మాత్రమే కాదు, నిజంగా మనకు ఆ భావన ఉండాలి. అలా ఉన్నప్పుడు దయచేసి నన్ను మీ సేవలో ఉపయోగించుకోండి, మీకు నేను ఏ విధంగా సేవ చేయగలను, ఆ భావంతో మనము భగవంతుని ముందుకెళ్తే, దట్ మీన్స్ యూఆర్ సరెండరింగ్ టు హిమ్ ప్రాపర్లీ ఇన్ ఏ ప్రాపర్ మూడ్, మన భగవంతునికి ఒక సరైన భావనలో మన భగవంతుడు శరణాగతులు అవుతున్నాం కాబట్టి, అప్పుడు భగవంతుడు కూడా తనని తాను పూర్తిగా మనకి అర్థం అంటే ఈ రివీల్స్ హిమ్సెల్ఫ్ అనమాట. సో అప్పుడు భగవంతుడు తనని తాను రివీల్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, మనకి వీ క్యాన్ ఎస్టాబ్లిష్ దట్ రిలేషన్ విత్ కృష్ణ. అంటే వీ క్యాన్ అవర్ కన్విక్షన్స్ బికమ్ డీప్లీ స్ట్రాంగ్. మనకి తెలుస్తుంది భగవంతుడు మన మాట వింటున్నాడు, ఆ విషయం మనకు అర్థమైపోతుంది అనమాట. సో కృష్ణ దెన్ పర్సనల్ హియర్స్ బికాస్ యూఆర్ సరెండరింగ్ హిమ్ టు ఫుల్లీ యాక్సెప్టింగ్ హిమ్ యాజ్ యువర్ మాస్టర్. మనం అతన్ని మాస్టర్ కింద పూర్తిగా స్వీకరించాం కాబట్టి న్యాచురల్గా అతను కూడా మనల్ని సర్వెంట్గా స్వీకరిస్తాడు. ఖచ్చితంగా సర్వెంట్గా స్వీకరిస్తే ఖచ్చితంగా మన కోరికలు తీరుస్తాడు అనమాట. మన మాటలు వింటాడు, మన కోరికలు తీరుస్తారు, మన ప్రార్థనలు వింటారు. కానీ మనం భగవంతుని ముందుకు వెళ్ళి మనము ఇఫ్ యూ గో విత్ ఎనీ అదర్ మూడ్ ఆర్ ప్లాట్ఫామ్ అదర్ దాన్ ద మూడ్ ఆఫ్ ఎ సర్వెంట్, నేను అంటే ఐ జస్ట్ థింకింగ్ ఆఫ్ సమ్ ఎగ్జాంపుల్. అంటే వేరే ఏ ఉపాధి, ఉపాధి అంటే డిజిగ్నేషన్, వేరే ఉపాధితో మనం భగవంతునికి వెళ్తే అంటే మనకి ఏదైనా ఉండొచ్చు. నువ్వు సింపుల్ డివోటీ అయి ఉండొచ్చు, నువ్వు ఒక గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ భగవంతుని ముందు మనకి ఆ భావనతో వెళ్తే అప్పుడు మనము భగవంతుణ్ణి పూర్తిగా మనము గ్రహించలేము. దిస్ అప్లైస్ టు స్పిరిచువల్ మాస్టర్ ఆల్సో. మనం స్పిరిచువల్ మాస్టర్ ముందుకు వెళ్ళి మనం వింటాం కదా గురుదేవ్ కృపా బిందు దియను శక్తి బుద్ధిహీన అమి అతి దీన తుమారా కరుణ సారా అని చెప్పి, కరుణ నా హోయితే కాంతీయ కాంతీయ ప్రాణ నా రకీబో ఆరా అని చెప్పి. అంటే మనం గురుదేవ్కి వెళ్ళినప్పుడు శక్తి బుద్ధిహీన అమి అతి దీన, నాకు ఎటువంటి యోగ్యత లేదు, శక్తి లేదు, బుద్ధి లేదు, నాకన్నా దీనుడు ఇంకొకరు లేరు అంటే మరి అప్పుడు నా భక్తి ఎలా నడుస్తుంది? తుమారా కరుణ సారా, మీ యొక్క కరుణ ద్వారానే నా భక్తి నడుస్తుంది. ఆ భావనలో మనం గురువు దగ్గరికి వెళ్ళి ఆ భావనలో మనం గురువు నుంచి లెక్చర్ విన్నప్పుడు, గురువు చెప్పి విన్నప్పుడు గురువు సింపుల్ భాష చెప్పొచ్చు, ఒకటి రెండు లైన్లు చెప్పొచ్చు, కానీ అది మనకి చాలా ప్రభావం చూపిస్తుంది. కానీ మనకి ఆల్రెడీ తెలుసు, నాకు ఇది తెలుసు అది తెలుసు, నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, లేకపోతే నాకు ఆల్రెడీ భక్తి శాస్త్రి ఉంది, భక్తి వైభవం ఉంది, ఇది అంటే ఎనీథింగ్ అదర్ దాన్ ది ఎక్స్టర్నల్ డిజిగ్నేషన్స్. అప్పుడు ఏంటంటే మనము పూర్తిగా భగవంతుని శరణాగతి తీసుకోలేము. అప్పుడు భగవంతుడు మన ప్రార్థనలు అంటే విన్నా సరే అది రెసిపికేట్ చేయడు, గురువు యొక్క కృప కూడా మనకి పూర్తిగా దొరకదనమాట. సో యూ వాంట్ మర్సీ ఆఫ్ కృష్ణ అండ్ గురు, యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ అండ్ ట్రాన్స్పరెంట్లీ. ట్రాన్స్పరెంట్లీ అంటే నిజాయితీగా మనం ఏదో మనం ఒప్పుకోవాలి, మనం యాక్టింగ్ చేయలేము భగవంతుని ముందు. చేశామంటే భగవంతుడు కూడా మనకి దొరకడు. ఇక్కడ హనుమంతుడు మొదట ఏం చేశాడు, రాముడు ముందు ఈ ట్రైస్ టు హైడ్ హిమ్సెల్ఫ్, తనని తాను సమర్పించుకోలేదన్నమాట. తనని తాను సమర్పించుకుంటే మరుసటి క్షమణంలో అతనికి రాముడు అర్థమయ్యేవాడు అనమాట, నా స్వామి అని చెప్పి. హనుమంతుడు సమర్పించుకోలేదు కాబట్టి రాముడు స్వయంగా ఎదురుగా ఉన్నా సరే, జీవితాంతం అతను రామనామం చేస్తున్నా సరే, అతను రాముణ్ణి గుర్తించలేకపోయాడు అనమాట. సో దిస్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ ఇన్ హనుమాన్ రామ్ మిలాప్ అని చెప్పి వస్తుంది సెక్షన్. వెరీ ఆచార్యులు చాలా కామెంటరీ ఇస్తారు దీని గురించి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్. దిస్ వన్ లెసన్ వీ లెర్న్ ఫ్రమ్ హనుమాన్. తర్వాత మనము అంటే మనం స్టోరీ అంతా మనం చర్చించుకోము, బట్ మన అందరికి తెలిసిందే రామాయణం. తర్వాత సుగ్రీవుడు రాముడు కలుస్తారు, సంధి ఏర్పరచుకుంటారు, మిజరీ లవ్స్ కంపెనీ. రాముడు కూడా తన భార్య పోయింది, తన రాజ్యం పోయింది, సుగ్రీవుడు కూడా భార్య పోయింది, రాజ్యం పోయింది. సో బోత్ ఆర్ ఇన్ సేమ్ సిచ్యువేషన్. రాముడు తన స్వేచ్ఛతో అలా జరిగింది, సుగ్రీవుడి విషయంలో ప్రకృతి ప్రభావంతో అలా జరిగింది, తేడా అది. ఎందుకంటే సుగ్రీవుడు ఎంత లేదన్నా సరే జీవాత్మ, జీవాత్మ జీవితంలో అది లీల కాదు, భగవంతుని విషయంలో అది లీల, ఇది ఇంకో విషయం. మాయావాదీస్ అంటారనమాట, అంటే ప్రభుపాదులు మాయావాదీస్ అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు, మనందరూ భగవంతులమే అంటారు వాళ్ళు. సో ప్రభుపాదు అంటారు నువ్వు భగవంతుడువా అని చెప్పి, నువ్వు భగవంతుడు అయితే నీకు డిసీజెస్ రాదా, ఓల్డ్ ఏజ్ రాదా అని చెప్పి, డెత్ రాదా అని చెప్పి. దానికి వాళ్ళు ఏమంటారంటే, ఓ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మై పాస్ట్ టెన్స్ అంటారనమాట, ఇది కూడా నా లీలలో భాగమే అంటారనమాట. ఎందుకంటే భగవంతుడు కూడా మనం చూసినట్లయితే సమ్టైమ్స్ కృష్ణ లీలలో కూడా కృష్ణుడు గాయం అవ్వచ్చు, కృష్ణుడికి కూడా అంటే భౌతిక దృష్టి చూస్తే మృత్యు ఉంటుంది. సో నాకు కూడా అలాగే ఉంది, కానీ ఆ మృత్యు అనేది లీల కదా కృష్ణుడి విషయంలో. మనం కూడా మాయవద్ద అది అంటారు, ఇదంతా లీల అంటారనమాట, నా లీల అంటారనమాట. ప్రభుపాద్ సేస్ దిస్ ఈజ్ నాట్ లీల, లీల అంటే తనకు తానుగా తను అనుకున్నట్లు అవడం ఉన్నది లీల. మన విషయంలో లీల కాదు, మనం మన మదర్ని డిసైడ్ చేసుకుంటున్నామా, మన ఫాదర్ని డిసైడ్ చేసుకుంటున్నామా, మన సిచ్యువేషన్ డిసైడ్ చేసుకుంటున్నామా. వీఆర్ ఫోర్స్డ్ బై ద లాస్ ఆఫ్ నేచర్, ప్రకృతి నియమాలకి అనుగుణంగా మనము రకరకాల యూనిట్లో తిరుగుతున్నాము. కానీ భగవంతుడు అలా కాదు. సో ఇక్కడ సుగ్రీవుడు రాముడి విషయం తీసుకున్నట్లయితే, రాముడు కూడా రాజ్యాన్ని కోల్పోయాడు, స్త్రీని కోల్పోయాడు. సుగ్రీవుడు కూడా రాజ్యాన్ని కోల్పోయాడు, స్త్రీని కోల్పోయాడు. సో బోత్ ఆర్ మిజరబుల్ ఇన్ వన్ సెన్స్. సో మిజరీ, సో ఇద్దరు ఒకే సిచ్యువేషన్ ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారని అవుతారనమాట. కానీ తేడా ఏంటంటే రాముడిది లీల. లీల అంటే తన స్వయిచ్ఛతో అవుతుంది. అంటే అఫ్కోర్స్ అలా అని చెప్పి రాముడి యొక్క ఫీలింగ్స్ అది యాక్టింగ్ కాదు. యాజ్ ఎ సెడ్, నేను ముందు ఒకసారి చెప్పాను మీకు, భగవంతుడు తన లీలలో భాగంగా తను కూడా హీ ఫర్గెట్స్ హిజ్ అదర్ పొటెన్సీస్. సో లార్డ్ రామ్ ఫర్ హిమ్ ఇట్ లీల, ఫర్ సుగ్రీవ ఇట్ ఈస్ ఎ నేచర్స్ లా, ఇట్స్ నాట్ లీల. సో ఆ విధంగా రాముడు సుగ్రీవుడు కలుస్తారు. తర్వాత సుగ్రీవుడు వాలిని హతమారుస్తాడు, రాముడు వాలిని హతమారుస్తాడు సుగ్రీవుడితో, సుగ్రీవుడిని రక్షిస్తాడు. తర్వాత సుగ్రీవుడు తన టీంని, చతుర్మాసం అయిపోతుంది, తన టీం మొత్తం పంపిస్తారు, నలుగురిని నాలుగు దిక్కులు పంపిస్తారు. దక్షిణ దిక్కుకి హనుమంతుడిని, అంగదుడిని, జాంబవంతుడిని, తనకి ఇష్టమైన టీంని ఆ డైరెక్షన్ పంపిస్తారు. వాళ్ళు వెళ్తారు, వాళ్ళ సంపత్తిని చూస్తారు. సంపత్తి చెప్తుందన్నమాట, సంపత్తి మరియు జటాయు వాళ్ళ స్నేహితులు, సంపత్తికి ఎప్పుడైతే తెలుస్తుందో జటాయు చనిపోయాడని చెప్పి వెంటనే సంపత్తికి కోపం వస్తుంది, చెప్తుందనమాట. నేను చూశాను రావణుడు సీతమ్మను ఎత్తుకొలిపోయి ఈ సముద్రాన్ని దాటాడు అని చెప్పి. సో ఈ సముద్రాన్ని దాటాడు అని చెప్పి చెప్తుంది సంపత్తి. అప్పుడు రాముడు కాదు, జాంబవంతుడు చూస్తామంట. జాంబవంతుడు యాక్చువల్గా ఆ టీంకి లీడర్, అంగదుడు జాంబవంతుడు. అడుగుతారు అన్నమాట, ఇక్కడ ఎవరైనా సరే దాటగలరా అని చెప్పి. 100 యోజనాలు ఆ సముద్రం. యోజనం అంటే నాకు తెలిసి 9 కిలోమీటర్లు అన్నాను, మైల్ యా 9 మైల్స్, 9 మైల్స్. ఒక యోజనం అంటే 9 మైళ్ళు అనమాట. సో 100 యోజనాల సముద్రం అది. సో జాంబవాన్ అంటారన్నమాట, ఎవరైనా సరే మీరు ఎవరు దాన్ని దాటగలరు అని చెప్పి. ఒక్కొక్కరు ఒకటి చెప్తారనమాట, మైనకి చెప్తే నేను 70 దాటగలను అంటాడు, ఇంకొకరు రమ్మంటాడు. అంగదుడు ఏమో నేను 80 మైళ్ళు దాటగలను అంటాడు. జాంబవాన్ అంటాడు నేను 90 మైళ్ళు దాటగలను, ఎగరగలను అంటాడనమాట. ఒకప్పుడు నేను ప్రపంచం మొత్తం ఈ భూమండలాన్ని మొత్తం తిరగలిగేవాడిని, కానీ ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను, నేను 90 మైళ్ళు గెంతగలను కానీ అంతకు మించి నేను చేయలేను అంటారనమాట. సో అంగదుడు కూడా అంటాడు, యాక్చువల్గా నేను 100 మైళ్ళు దాటగలను కానీ తిరిగి వచ్చే శక్తి నాకు ఉండదు, దానికి పూర్తి కలిసిపోతానని చెప్తారనమాట. అప్పుడు అనుకుంటారు అయితే ఇప్పుడు ఎవరు వెళ్ళగలరు అని చెప్పి అందరూ ఒకరి మొహలో చూస్తారు. హనుమంతుడు ఏం మాట్లాడకూడదు కనీసం. అప్పుడు జాంబవంతుడు చెప్తాడనమాట, యాక్చువల్గా జాంబవంతుడికి ముందే తెలుసు, కానీ జాంబవాన్ ఈజ్ ఎ రియల్ లీడర్. రాజేశ్వరరావు ఒక లెక్చర్లో చెప్తారనమాట, జాంబవాన్ ఈజ్ ఏ, ఎందుకంటే ఆయన వృద్ధుడు, వృద్ధుడు అంటే తెలివైనవాడు అనమాట. జాంబవాన్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఆ టీంలో మొత్తం అందరికన్నా జాంబవంతుడు చాలా బుద్ధిమంతుడు అనమాట. అతనికి తెలుసు, ఒక టీంలో మనకి 10 మంది ఉన్నప్పుడు ఫస్ట్ అవకాశం ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ అవకాశం జూనియర్ మోస్ట్ పర్సన్కి ఇవ్వాలన్నమాట. ఒక లీడర్ అనేవాడు కింద వాళ్ళని, కొత్త వాళ్ళని ముందు పైకి రావడం తీసుకురాజేస్తాడు. అంతెందుకు రాముడు ఎప్పుడైతే హనుమంతుని మొదట కలుస్తాడో ఋషిముఖ పర్వతం కింద, అప్పుడు రాముడు హనుమంతుని ఏమంటారు తెలుసా, హనుమాన్ యు ఆర్ మోర్ డియర్ టు మీ, నాకు రా భరతుడు లక్ష్మణుడు ఎంతో అంతకన్నా నువ్వు నాకు ఎక్కువ అంటారనమాట. ఇమాజిన్ అంటే అది ఊహించుకోండి, లక్ష్మణుడు 14 ఏళ్ళలో అప్పటికి 13 ఏళ్ళు అయిపోతాయి, 13 ఏళ్ళుగా అతను ఒక్క పూట కూడా పడుకోడు రాత్రి, రాత్రి తెల్లవారి అంటే 13 ఏళ్ళుగా అతను ఒక్క క్షణం కూడా నిద్రపోడు అనమాట. కేవలం సీతమ్మ వారికి, రాముడికి సేవలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు రాముడి కంటే వనవాసం, లక్ష్మణుడికి వనవాసం లేదే, అయినా సరే తన సొంతంగా తను రాముడి కోసం వచ్చేస్తాడు. అంటే ఇంత చేసిన లక్ష్మణుడిని పక్కన ఉండగా రాముడు హనుమంతుడితో ఏమంటారంటే, యు ఆర్ మోర్ డియర్ టు మీ దాన్ లక్ష్మణ్ అండ్ భరత్ అంటారనమాట. అంటే లక్ష్మణుడికి ఎలా అనిపిస్తుంది అంటే, ఆ లక్ష్మణుడి పరిస్థితుల్లో మనం ఉంటే మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి, ఇమ్మీడియట్గా మనం కామెంట్ వేసేస్తాం. ఏమనేసేస్తాము, అంతే అంతే మా అన్నయ్య, అంతే మా టెంపుల్ ప్రెసిడెంట్, అంతే జనాన్ని వాడుకొని వదిలేస్తారు. మా అవసరం ఇంకా లేదు, ఇన్నాళ్ళు మా అవసరం ఉండేది, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు మా అవసరం లేదు. కానీ ఇక్కడ లక్ష్మణుడికి ఆ భావం కొంచెం కూడా రాలేదన్నమాట. ఆచార్యులు కూడా చెప్తారు, ఐ వాజ్ హీరింగ్ వన్ లెక్చర్, రాముడు ఎలా అన్నాడు ఇలాగా అంటే, అంటే సరే లక్ష్మణుడికి ఎలా అనిపించింది పక్కన పెడితే రాముడు కూడా ఎలాగ ఈ మాట అన్నాడు అంటే, నాకు లక్ష్మణ భర్తలు కన్నా నువ్వు ఎక్కువ అని చెప్పి. ఎందుకంటే హనుమంతుడు అప్పుడే పరిచయం అయ్యాడు, లక్ష్మణుడి భర్తలు రాముడి కోసం తమ సుఖాలని వదులుకున్నారు. లక్ష్మణుడు సంభోగంలో సేవ చేస్తే భరతుడు విప్రలంబంలో సేవ చేశాడు. ఇంకా ఆచార్యులు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక తల్లికి ఒక పిల్లవాడు పుడతాడు, ఆ పిల్లవాడు 5 ఏళ్ళు అవుతాడు, తర్వాత ఇంకొక పిల్లవాడు పుడతాడనమాట, ఆ పిల్లవాడికి 2 ఏళ్ళు. ఇప్పుడు ఆ అమ్మని అడిగి మీకు ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ప్రేమ అంటే, తల్లి చిన్న పిల్లవాడి కలిసి చూపిస్తుంది, ఎందుకంటే అది అప్పుడే సంబంధం మొదలైంది కాబట్టి, అంటే ఆ పిల్లవాడికి ఇంకా ఎక్కువ రక్షణ కావాలి కాబట్టి. సో హీ నీడ్స్ మోర్ లవ్ అండ్ మోర్ రెసిపీ, ఎందుకంటే కొత్త ఇంకా తన పాదాల మీద తన ఇంకా నిలబడట్లేదు కాబట్టి. సో దాని అర్థము తల్లికి పెద్ద కొడుకు మీద ప్రేమ తగ్గిపోయిందని కాదు, కానీ చిన్నపిల్లవాడికి తన అవసరం ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పి. సో ఆ విధంగా ఈ లీల అర్థం చేసుకోవాలి. సో జాంబవంతుడు ఇక్కడ చూసినట్లయితే హీఈ్ వాంట్స్ డైరెక్ట్గా ఆంజనేయుని పంపించేస్తే మిగతా వాళ్ళకి మాకెందుకు అవకాశం రాలేదు, లేకపోతే ఇంకొక థాట్స్ వస్తాయని చెప్పి జాంబవన్ ఆస్క్స్ ఎవ్రీవన్, మీరు ఎవరైనా రెడీనా అని చెప్పి. కాబట్టి ముందు మనం ఎప్పుడు అవకాశం ఎవరికి ఇవ్వాలి అంటే కింద నుంచి ఇవ్వాలన్నమాట, ఎవరైనా చేస్తారంటే. ఎవరు చేయలేనప్పుడు అప్పుడు మన సీనియర్స్కి ఇస్తాము, దెన్ వీ గివ్ ద బిగ్గర్ వన్స్, బిగ్గర్ ఛాలెంజెస్ ఫర్ బిగ్గర్ డివోటీస్. దెన్ జాంబవన్ టెల్స్ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతను చేయగలడు అని చెప్పి అప్పుడు హనుమంతుడి గురించి వర్ణిస్తారనమాట. అది వస్తుంది చూడండి సుందరకాండలోని, వాహ్ అంటే ఇట్స్ టూ గుడ్ అనమాట, అంటే ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. అప్పుడు చెప్తారనమాట హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్తాడనమాట జాంబవంతుడు, నాన్ స్టాప్గా చెప్పుకెళ్ళిపోతారనమాట ఏ విధంగా హనుమంతుడును సూర్యదేవుడి దగ్గర నేర్చుకున్నాడు అంటే, చిన్నప్పుడే అతడు సూర్యదేవుడిని స్పీడ్తో అతను ప్రయాణం చేయగలిగాడు. అంటే సూర్యుడి దేవుడు భూమండలం మొత్తం తిరుగుతాడు అవునా కాదా, అంటే హనుమంతుడు కూడా భూమండలం మొత్తం తిరిగాడు కదా. భూమండలం తిరిగిన వ్యక్తికి ఈ యొక్క సముద్రం దాటడం పెద్ద లెక్కన, ఆఫ్టర్ ఆల్ 100 యోజనాస్. సో అలా చెప్తారు పవన పుత్ర హనుమంతుడు ఇతను ఎంత గొప్ప వ్యక్తుడు అంటే, తన ఋషుల యొక్క శాపం వలన అతను తన గొప్పతనం తెలుసుకోలేడు, కానీ అతను ఇది అది అని చెప్పి మొత్తం చెప్పేసరికి హనుమంతుడికి మొత్తం గుర్తుకొస్తుంది. వెంటనే అతని శక్తి పెరుగుతుంది, అతని హైట్ కూడా శరీరం కూడా ఆకాశం తగినంత హైట్ పెరుగుతాయన్నమాట. పెరిగి పక్కనే ఒక పర్వతం ఉంటుంది, ఐ డోంట్ నో ఫర్గట్ ద నేమ్ ఆఫ్ ద మౌంటైన్. దాని అప్పుడు హనుమంతుడు వీళ్ళందరినీ జాంబవంతుడు నమస్కరించి, నేను వెళ్ళి తీసుకొస్తాను సీతమ్మ గారిని, ఒకవేళగా నాకు సీతమ్మ గారు కనిపించకపోతే, సీతమ్మ గారు నాకు కనిపించకపోతే లంక మొత్తాన్ని దహనం చేసేస్తానని చెప్పి శపథం తీసుకుంటారన్నమాట. తీసుకొని హనుమంతుడు ఆ పక్కన ఉన్న పర్వతాన్ని ఎక్కి దాని మీద అంటే దాని స్ప్రింగ్ బోర్డ్ కదా ఉపయోగిస్తారన్నమాట. స్ప్రింగ్ బోర్డ్ అంటే మనము స్విమ్మింగ్ పూల్లో చూస్తాం కదా, దాని మీద కొంచెం డౌన్ అయ్యి జంప్ కొడతారనమాట. ఆ పర్వతాన్ని స్ప్రింగ్ బోర్డ్లో ఉపయోగిస్తారు, దా దెబ్బగా పర్వతం కిందకి భూమిలోకి అంటికిపోద్ది అనమాట. అంటికిపోతే హనుమంతుడు ఒక్క ఎత్తున ఎగురుతారనమాట సముద్రం మీదకి. సో ఇక్కడ యాక్చువల్గా సుందరకాండలో చాలా మంచి వర్ణన వస్తుంది, ఐ విల్ కొంచెం చెప్తాను మీకు, ఇది మిగతాది నేను హనుమంత్ జయంతిలో చెప్తాను. సో హనుమంతుడు ఈ విధంగా లంకించినప్పుడు వెళ్తూ ఉంటారు హనుమంతుడు. ఇక్కడ హనుమంతుడికి రకరకాల సమస్యలు వస్తాయన్నమాట. ఫస్ట్ ఏమవుతుందంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పర్వతం సముద్రం మధ్యలో నుంచి ఒక పర్వతం బయటకు వస్తుందన్నమాట. నెమ్మదిగా పైకి లెగుస్తూ ఉంటుంది ఆ పర్వతం. హనుమంతుడు ముందు భయపడతాడు, ఇదేమైనా రాక్షసీనా అని చెప్పి. కానీ తర్వాత చూస్తారనమాట ఆ పర్వతం బయట పెరిగి పర్వతం మాట్లాడుతుందన్నమాట. ఆ పర్వతం పేరు మైనక పర్వతం. సో యా ముందు హనుమంతుడు స్ప్రింగ్ బోర్డ్లా వాడిన పర్వతం పేరు మహింద పర్వతం, అది మహింద పర్వతం, ఇది మైనక పర్వతం. సో ఈ మైనక పర్వతం ఆ పర్వత రాజు చెప్తారనమాట, చేతులు నమస్కరించి హనుమంతుడు చెప్తాడు, హనుమాన్ ఇలాగ నేను దశరథ మహారాజు యొక్క స్నేహితుడిని, నాకు అతని చేత ఎంతో నేను ఐ గాట్ అ లాట్ ఆఫ్ ఫేవర్స్ ఫ్రమ్ హిమ్, అతని పట్ల ఎంతో కృతజ్ఞుణ్ణి, నువ్వు శ్రీరామచంద్రుడి యొక్క భార్యను తీసుకురావడానికి వెళ్తున్నావు కాబట్టి నీకు సేవ చేయడం ద్వారా నీకు సేవ చేయడం ద్వారా నేను దశరథ మహారాజుకి శ్రీరామచంద్రుడికి నా రుణాన్ని తీర్చుకోగలను అని చెప్పి మైనక పర్వతం ఉంటుందన్నమాట. అంటే మైనక పర్వతం ఈజ్ రైట్, ఎందుకంటే మనము మనకి ఒకరంటే నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళకే సేవ చేస్తామని కూర్చోకూడదు. వాళ్ళ తరపున ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి సేవ చేయడం ద్వారా కూడా మనము ఆ మెయిన్ పర్సన్ సేవ చేస్తున్నట్టే లెక్క. శ్రీల ప్రభుపాదుల వారికి ఆయనకే సేవ చేస్తానంటే కుదరదు. నేను నా గురు మహారాజు వస్తారు ఆయనకే సేవ చేస్తాను అంటే నీ గురు మహారాజు ఎప్పుడు వస్తారో తెలియదు నీకు, నీ లైఫ్ టైంలో నీ గురు మహారాజు కలుస్తావు లేదో నీకు తెలియదు. కానీ నీ రిపుల్ వాటర్ వాటర్ నీ గురు మహారాజ్ ఏమైతే కోరుకుంటున్నారో ఆ గురు మహారాజ్ యొక్క మిషన్ని ఎవరైతే తన బుద్ధస్కంధాల మీద వేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో, అఫ్ కోర్స్ ఇన్ ఇస్కాన్ వెనేసే గురు ప్రభుపాద్ ఇస్ బై డిఫాల్ట్ శిక్షా గురు ఫర్ ఎవ్రీవన్. సుశీల ప్రభుపాదులు వారి మిషన్ని ఎవరైతే తన బుద్ధస్కంధాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళకి మనం సేవ చేయడం ద్వారా కూడా మన ప్రభుపాదాన్ని ప్లీజ్ చేస్తున్నట్టే లెక్క. దట్ ఈస్ స్టాండింగ్ ప్రిన్సిపల్. ఈ సిద్ధాంతాన్ని మనము ఎన్నో దగ్గరలు చూడొచ్చు. రామానుజాచార్యులు కూడా ఒకసారి ఒక గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామంలో తన శిష్యులు ఇద్దరు ఉంటారనమాట. ఒకరు బాగా డబ్బున్న ఆయన, ఒకరు బాగా పేద ఆయన. తన శిష్యుల్లో ఒక నలుగురు శిష్యుల్ని పేదింటాయనికి దగ్గర పంపిస్తారు, నలుగురిని ఏమో డబ్బున్న ఆయన దగ్గర పంపిస్తారనమాట. చెప్తారు, చెప్పండి ఇలాగ నేను రామానుజాచార్యులు తన శిష్యులందరినీ తీసుకుని వస్తున్నారు, అరేంజ్మెంట్స్ చేయమని చెప్పండి అని చెప్పి. ఈరోజు సాయంత్రం దిగుతారు అని చెప్తారనమాట. సో ఇటు సైడ్ అడిగి వెళ్తారు, అటు సైడ్ అడిగి వెళ్తారనమాట. ఆ పేదింటి వాడి దగ్గరికి వెళ్తాడు, వాడు తెలుస్తుంది రామానుజాచార్య వస్తున్నారని చెప్పి. వెంటనే చాలా ఆనందపడిపోతారు, అటు పోయి అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారనమాట, మొదలెడతారనమాట ఆ పేదింటి ఆయన కూడా. నెక్స్ట్ నలుగురిని బాగానే చూసుకుంటారు. ఆ గొప్పింటి ఆయన కూడా రామానుజాచార్యులు వస్తున్నారని తెలియగానే అతను కూడా ఎంతో ఆనందపడతాడు. అతను కూడా ఇమ్మీడియట్గా అరేంజ్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట తన సామర్థ్యం కొద్ది. ఇద్దరు తమ తమ సామర్థ్యాల కొద్ది అరేంజ్మెంట్ చేస్తారు. అప్పుడు ఈ దూతలు తిరిగి వస్తారనమాట రామానుజాచార్యుల దగ్గరికి. అడుగుతారు రామానుజాచార్యులు ఆ పేదింటి ఆయన దగ్గరికి ఎవరైతే పంపించారో వాళ్ళు అడుగుతారు, సరే మీరు వెళ్ళారు కదా శిష్యుడి దగ్గరికి, అతను ఎలాగా రెస్పాండ్ అయ్యాడు అని చెప్పి. ఈజ్ హీ హ్యాపీ, నేను రావడం పట్ల వాళ్ళు సంతోషం, నాకు ఆతిథ్యం ఇవ్వడానికి వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదు కదా అని చెప్పి వాళ్ళు చెప్తారు. మై డియర్ రామానుజాచార్య ఏం మాట్లాడుతున్నారు, అతను ఎంతో ఆనందపడ్డాడు, ఈజ్ సో హ్యాపీ యూనో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ కోర్స్ ఆ జమీందారు దగ్గరికి వెళ్ళిన దూతలు అడుగుతారనమాట. వాళ్ళు చెప్తారు, ఓ అతను ఎంతో ఆనందపడ్డాడు, ఇమీడియట్గా అరేంజ్మెంట్ స్టార్ట్ చేయించారు ఇది అది అని చెప్పి. హీఈస్ మోస్ట్ హ్యాపీ టు రిసీవ్ యూ. అప్పుడు అడుగుతారు, సరే మిమ్మల్ని ఎలా ఆతిథ్యం, మిమ్మల్ని ఎలా చూసుకున్నారు, మీకు కనీసం భోజనం అయినా పెట్టారని అడుగుతారనమాట. కానీ వాళ్ళు చెప్తారు, యాక్చువల్గా అతను మీ గురించి తెలియగానే ఆనందంలో అరేంజ్మెంట్స్లో పడిపోయారు, ఆ ఆనందంలో మమ్మల్ని పట్టించుకోలేకపోయారు అని చెప్పి చెప్తారనమాట. రామానుజాచార్య అంటారు, ఓకే అంటారు. ఆ పేదింటికి వెళ్ళిన ఆయన అడుగుతారనమాట, సరే ఆయన ఎలాగా రిసీవ్ చేసుకున్నాడంటే అతను కూడా చాలా హ్యాపీగా అయ్యారు, అరేంజ్మెంట్ స్టార్ట్ చేశారు. మిమ్మల్ని ఎలా చూసుకున్నారంటే మమ్మల్ని చాలా తన ఇంట్లో ఉన్నదంతా మాకే పెట్టేశారు, బాగా చూసుకున్నారు అని చెప్తారనమాట. అప్పుడు రామానుజాచార్య చెప్తారు, ఐ వుడ్ గో టు దిస్ పూర్ మ్యాన్స్ హోమ్, ఈ పేదింటి ఆయన దగ్గర నేను వెళ్తాను అని చెప్పి. ఎందుకంటే ఇతనికి నిజంగా గురుభక్తి ఉంది. గురుభక్తి అంటే గురువుని మాత్రమే సేవ చేయడం కాదు, గురువు యొక్క ఫాలోవర్స్ని సేవ చేయడం కూడా గురుభక్తినే. సో ఇక్కడ ఈ మైనక పర్వతం తీసుకున్నట్లయితే ఇట్ వాంట్స్ టు సర్వ్ హనుమాన్, ఎందుకంటే హనుమాన్ ఈజ్ కనెక్టెడ్ టు లార్డ్ రామ్. సో మైనక పర్వత హనుమంతు చెప్తారనమాట, దయచేసి మీరు ఎంత 100 యోజనాలు వెళ్ళాలి కాబట్టి కాసేపు నా యొక్క పర్వతం మీద సేద తీరండి. ఈ పర్వతం మీద మంచి వృక్షాలు మంచి ఫలాలు అన్నీ ఉంటాయి, సేద తీరిన తర్వాత మళ్ళీ మీ ప్రయత్నం ముందుకు తీసుకెళ్ళండి, ముందుకు వెళ్ళండి అని చెప్తారనమాట. కానీ హనుమంతుడు ఒప్పుకోడనమాట. అతను మర్యాదగా నమస్కరిస్తాడు, నమస్కరించి తన చేతులతో ఆ పర్వతాన్ని ముట్టుకుంటారు అంతే. అంటే ఒకరు ఇచ్చిన సహాయాన్ని నిరాకరించడం కూడా తప్పే కాబట్టి ఆ నిరాకరించకుండా సున్నితంగా తిరస్కరిస్తారు, అంటే దాన్ని ముట్టుకొని ముందుకెళ్ళిపోతారనమాట. చెప్తారు, నేను సీతమ్మ వారిని జాడ కనుక్కున్నంత వరకు నాకు విరామం వద్దు అని చెప్పి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్. అంటే ఇక్కడ అంటే హనుమంతుని యొక్క ఈ యొక్క సముద్ర అంటే దిస్ యూనో క్రాసింగ్ ద ఓషన్, ఇందులో కూడా మల్టిపుల్ లెసన్స్ ఉంటాయి. అంటే ఈ భక్తి జీవితంలో కూడా మనము ఇప్పుడు సీతమ్మ వారి అదే అది సీతమ్మ వారిని కనుక్కోవడం అనేది హనుమంతునికి గమ్యం. అదేవిధంగా మనకు కూడా మన గమ్యం ఏమిటి, కృష్ణ ప్రేమ. సో మనం కూడా కృష్ణ ప్రేమ కోసము భక్తి జీవితం తీసుకెళ్తున్నాము.
అది దట్ జర్నీ ఇస్ ఎ లాంగ్ జర్నీ. హనుమంతుడి జర్నీ కూడా లాంగ్ జర్నీ, 100 యోజనాలు అంటే చాలా సమయం పడుతుంది. మంది కూడా లాంగ్ జర్నీ అనమాట స్పిరిచువల్ లైఫ్, ఒకటి రెండు రోజులు అయ్యేది కాదు. అయితే మన భక్తి జీవితం మొదలుపెట్టినప్పుడు మన భక్తి జీవితంలో చాలా ఫాస్ట్గా మొదట్లో చాలా ఫాస్ట్గా వెళ్తుంది భక్తి జీవితం, అవునా కదా? అంటే మనం చూస్తాము, ఇప్పుడు నేను విజయవాడతో చూస్తున్నాను అనమాట, మన భక్తిలోకి వచ్చినప్పుడు ఒక మాలతో జపం స్టార్ట్ చేస్తాము, కొన్ని రోజుల్లోనే మనం 4 మాలకు వస్తాము, సంవత్సరం తిరగకుండానే 16 మాలకు వచ్చేస్తాము, అవునా కదా? విత్ఇన్ 1 ఇయర్ వి కమ్ టు 16 రౌండ్స్. తర్వాత మనం చూస్తాం, ఓ అందరూ కంటిమాల వేసుకున్నారు, మనం కంటిమాల వేసుకోలేదు. సో సంవత్సరం లోపల కంటిమాల వేసుకుంటాము. 2 ఇయర్స్లో మనము దీక్ష గురించి ప్రయత్నిస్తాము, ఒక 2.5-3 ఏళ్ళలో దీక్ష అయిపోతుంది. సో మనం చూసినట్లయితే 2-3 సంవత్సరాల్లోనే మనం ఒక స్థాయి, ఎక్కడో ఉండేవాళ్ళం, పాతాళంలో ఉండేవాళ్ళము, ఒక స్థాయికి వస్తాము, కనీసం మనిషిలో బతుకుతాం అనమాట. విత్ఇన్ 2 ఇయర్స్ వీ లీవ్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. జస్ట్ 1 సెకండ్. సో ఒక 2 ఏళ్ళలోనే అంటే అన్ని వ్యసనాలకి అన్ని తప్పుడు లక్షణాలతో ఉండే మనము విత్ఇన్ 2 ఇయర్స్ ఒక కనీసం ఒక మనిషిలాగా ఒక సంస్కారంగా ఒక బతకడానికి ప్రయత్నిస్తాం అనమాట. ఇన్ 2 ఇయర్స్ ఇట్ హ్యాపెన్స్. అంటే మన భక్తి మనం చూసినట్లయితే ప్రగతి చాలా స్టీప్గా ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది స్టీప్గా. కానీ ఎంత ఫాస్ట్గా మనం గ్రో అవుతామో కొన్ని సంవత్సరాలు ఇలాగే ఫ్లాట్గా అయిపోతుంది అనమాట. దాన్ని అంటారు కాంప్లసెన్సీ. కాంప్లసెన్సీ అంటే కెన్ సంబడీ టైప్ హెల్ప్ మీ అవుట్ కాంప్లసెన్సీ అంటే అంటారు. కాంప్లసెన్సీ అంటే ఒక రకమైన అలసత్వం అనుకోవచ్చు అనమాట. అలాదంటే ముందు ఉన్నంత ఉత్సాహం ఉండదు తర్వాత, కొన్ని రోజులు పోయిన తర్వాత. అలసత్వానికి ఎన్నో కారణాలు ఉంటాయి, భక్తి వినోటా కూడా చెప్తారు. ఎందుకు భక్తి జీవితంలో ఒక స్థాయి తర్వాత మనలో అలసత్వం మొదలవుతుంది, మనకు తెలియకుండానే మనము ఒక రకమైన లేజీ అంటే అదే అలసత్వం, లేజీ ఎందుకు అయిపోతామని చెప్పి దానికి కారణాలు ఉన్నాయి. అప్పుడు కారణాలు జోలికి మనం ఇప్పుడు వెళ్ళలేము, టైం సరిపోదు. కానీ ఈ హనుమంతుని విషయంలో చూసినట్లయితే ఈ మైనక పర్వతం అనేది అదొక రకమైన అలసత్వం అనమాట. దట్ ఈస్ దేర్ అబ్స్టకల్, ఫస్ట్ అబ్స్టకల్ ఇస్ కాంప్లసెన్సీ. కాంప్లసెన్సీ అంటే అలసత్వం అంటే దాని ఏంటంటే మన భక్తి జీవితంలో మాయాదేవి మనకి కొన్ని సదుపాయాలు ఇస్తుంది అనమాట. ఓ ఎంత కష్టపడ్డావు, కొంచెం రిలాక్స్ అవ్వు, గత 2 ఏళ్ళ నుంచి నేను ఒక సినిమా కూడా చూడలేదు, ఒక సినిమా చూసినంత మాత్రం వచ్చిన నష్టం ఏం లేదు, కొంచెం మైండ్ కూల్ అవుతుంది, మైండ్ కూల్ అయిన తర్వాత ఇంకొంచెం బాగా సేవ చేయొచ్చు. లేదనుకుంటే సర్లే ఏదో ఇది ఆనియన్ గార్లిక్ ఎలాగా లేదు కదా, ఎలాగో ఆనియన్ గార్లిక్ లేదు, బయట ఫుడ్ అయితే ఏమైంది, సరే ఒక పూట తిన్నంత మాత్రం ఏం కాదులే. సో మాయాదేవి మనకి ఒక కొన్నిసార్లు ఏదో నువ్వు చాలా ఎక్కువ కష్టపడిపోయినట్టుగా మనకు ఒక రకమైన ఫీలింగ్ ఇస్తుంది అనమాట, నువ్వు ఎంతో ఎక్కువ కష్టపడినట్లుగా. జస్ట్ సెకండ్. మాయాదేవి మనకి మనల్ని ట్రిక్ చేస్తుంది, మోసం చేస్తుంది. ఏమని మోసం చేస్తుందంటే, ఓ చాలా కష్టపడిపోతున్నావు, కొంచెం బ్రేక్ తీసుకో, కొంచెం రిలాక్స్ అవ్వు, అది వచ్చే నష్టం ఏమీ లేదు, అప్పుడప్పుడు కొన్నిసార్లు నేను సినిమాలకి కొన్నిసార్లు షికార్లకి వెళ్తే వచ్చే ఇదేం లేదు. ఈ విధంగా మనల్ని అంటే ఇట్ ఆస్క్స్ అస్, యూనో, ఇట్ మేక్స్ అస్ కాంప్లసెంట్. దానివల్ల ఏమవుతుందంటే ఒకసారి మనం ఆగామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బృందావన పరిక్రమ గోవర్ధన పరిక్రమకి వెళ్తాము, కొంచెం దూరం నడుస్తాము, సహజంగానే కాళ్ళు నొప్పి పెడతాయి. కానీ మొదటిసారి కూర్చోవడానికి మనకి 50% డిస్టెన్స్ కవర్ అయితే ఆ తర్వాత ప్రతి కిలోమీటర్కి మనకి కాళ్ళు నొప్పి వస్తారన్నమాట, ఒకసారి కూర్చోవడం మొదలెట్టిన తర్వాత. అదేవిధంగా భక్తి జీవితంలో ఒకసారి కాంప్రమైజ్ అయితే ఆ తర్వాత ప్రతిసారి నెక్స్ట్ టైం మనకి కాంప్రమైజ్ అవ్వడానికి ఎక్కువ కష్టం పడదు. ఫస్ట్ టైం కాంప్రమైజ్ అయినప్పుడే మైండ్ మనల్ని వద్దు అంటుంది అనమాట, సెకండ్ టైం నుంచి వద్దు అనదు. సో ఐ నీడ్ సమ్ హాట్ వాటర్. నో యా సో లైక్ దాట్ నో. సో ఇక్కడ మనకి మైనక పర్వతం తీసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ ఇట్స్ కాంప్లసెన్సీ. కానీ హనుమంతుడు ఆయా మాయా ప్రభావంలో పడలేదు, పడకుండా ఆ మైనక పర్వతం యొక్క ముఖ్య దాని ఉద్దేశం, అతని ఉద్దేశం మంచిదే, కానీ మాయాదేవి అలాగే పనిచేస్తుంది. అంటే వైష్ణవుల ద్వారా కూడా మనల్ని మాయలో పడేయగలదు. ఆ వైష్ణవుడు కూడా మంచి ఉద్దేశమే ఉండొచ్చు, అయినా సరే మాయాదేవి ఆ సిచ్యువేషన్ ఉపయోగించుకుంటుంది అన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ హనుమంతుడు అతను ఆ ప్రలోభానికి గురి కాలేదన్నమాట. ఆ సుఖము అనే ప్రలోభానికి గురి కాలేదు. ఒకసారి ఆ సుఖము, కంఫర్ట్స్, ఫెసిలిటీస్కి అలవాటు పడిపోయామంటే తర్వాత భక్తిలో తీవ్రత తగ్గిపోతుంది. ప్రభు ఏసీ లేకపోతే నాకు నిద్ర పట్టదు కాబట్టి మార్నింగ్ ప్రోగ్రామ్ లెగలేను, ఏదో ఒకటి ఇలా ఫెసిలిటీస్కి అలవాటు పడిపోయామంటే ఇబ్బంది. అందుకనే భక్తి జీవితం ఎంత సింపుల్గా ఉంచుకుంటే, కంఫర్ట్స్, బాడీలో నీడ్స్ ఎంత తక్కువ ఉంచుకుంటే అంత మంచిది. సో హనుమంతుడు అలా నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు, ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడు హనుమంతుడికి ఒక రాక్షసి వస్తుందన్నమాట, పెద్ద అది స్నేక్, పెద్ద పాము, దాని పేరు సూరస. సూరస ఈజ్ ఏ హ్యూజ్ స్నేక్, వాటర్ స్నేక్. అది చెప్తుందన్నమాట, సూరస ఏమంటుందంటే ఆగు అంటుంది, ఓ వానరా ఆగు అంటుందన్నమాట. అంటుంది నాకు ఒక వరం ఉంది. ఏంట వరము? ఎవరైనా సరే ఈ సముద్రాన్ని దాటాలంటే నా నోట్లో ప్రవేశించే దాటాలి అంటదన్నమాట. అంటే చూడండి, నా నోట్లో ప్రవేశిస్తే వదులుతుంది, అది తినేస్తుంది కదా. అంటే రాక్షసి అది, అది సూరస ఒక రాక్షసి, నా నోట్లో ప్రవేశించకుండానా అది, దానికి కూడా బ్రహ్మదేవుడు వరం ఉంటుందన్నమాట. నా నోట్లో ప్రవేశించకుండా నువ్వు దాటలేవు అని చెప్పి ఆయన హనుమంతుడు అంటాడు, తల్లి నువ్వు ఒక స్త్రీవి, నేను లంకకి వెళ్తున్నది కూడా ఒక స్త్రీని రక్షించడం కోసమే, కాబట్టి ఒక స్త్రీగా వేరే స్త్రీని కాపాడడానికి వెళ్తున్న నన్ను ఆపడం ఎంత సబబు అని అడుగుతా అనమాట. సీ హనుమాన్ తలుచుకుంటే దాంతో యుద్ధానికి ఫైట్ దిగలడు, హనుమాన్ శక్తి ముందు సూరస శక్తి ఏం పనికిరాదు. కానీ హనుమంతుడికి ఏంటంటే తన సమయాన్ని వృధా చేసుకోవడం ఇష్టం లేదు, హనుమంతుడికి తన సమయాన్ని వృధా చేసుకోవడం ఇష్టం లేదు. ప్లస్ ఆడికి వరం కూడా ఉంది, అనవసరంగా ఆ ఈగో క్లాషెస్కి వెళ్తే టైం వేస్ట్ అయిపోతుంది. సో హనుమాన్ ఈజ్ రెడీ టు బికమ్ హంబుల్, చెప్తాడు దయచేసి నన్ను విడిచిపెట్టండి, నేను కూడా ఒక స్త్రీని కాపాడడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా ఒక స్త్రీవి ఆ మాత్రం అర్థం చేసుకున్నట్టారు. కానీ సూరస ఒప్పుకోదు, అదేం కుదరదు, నువ్వు నా నోట్లోకి వెళ్లాల్సిందే అంటారనమాట. హనుమంతుడు అంటాడు, సరే మీ కోరిక నేను తీరుస్తాను, దయచేసి నా కార్యం, నేను శ్రీరాముడి సేవలో వెళ్తున్నాను, నా సేవ అయిపోయిన తర్వాత, వన్స్ మై సర్వీస్ ఇస్ డన్, ఆ తర్వాత నేను వచ్చి నేను నోట్లో దూరుతాను, నువ్వు నన్ను తినే భోంచేద్దు కానీ అంటదనమాట. కానీ సూరస ఒప్పుకోదు, లేదు మీరు ఖచ్చితంగా నా నోట్లో ప్రవేశించాలి అంటారనమాట. అప్పుడు హనుమంతుడు అంటాడు, సరే నువ్వు అంత గొప్పదానివా, అయితే నన్ను కబలించగలిగినంత కెపాసిటీ ఉందని చెప్పి హనుమంతుడు, ఆల్రెడీ హనుమంతుడు సముద్రంలో ఎగురుతున్నప్పుడు చాలా పెద్ద సైజులో ఉంటాడనమాట, అయినా సరే సూరస అంతకన్నా పెద్దది, ఉంటే ఊహించుకోండి ఎంత పెద్దదో సూరస ఆ రాక్షసి. హనుమంతుడు ఇంకా పెద్ద సైజు అయిపోతాడు, సూరస ఇంకా పెద్ద నోరు ఎత్తుంది, హనుమంతుడు ఇంకా పెద్ద సైజు అవుతాడు, సూరస ఇంకా పెద్ద నోరు చేస్తుంది, హనుమంతుడు ఇంచుమించు ఆకాశాన్ని తగిలే అంతటి హైట్ అంత పెద్ద సైజు అవుతాడు అనమాట. సూరస కూడా తన శక్తులను ఉపయోగించి అంత పెద్ద నోరు చేస్తాడనమాట. వెంటనే హనుమంతుడు చిన్న పిచ్చుకు సైజులో వెళ్ళిపోతారనమాట. ఒక్కసారిగా తన సైజుని తగ్గించుకుంటారు, సైజుని తగ్గించుకొని సూరస నోట్లోకి వెళ్ళిపోయి సూరస గమనించే లోపలే బయటకు వచ్చేస్తారనమాట హనుమంతుడు. సూరస నోరు మూసే లోపల బయటకు వచ్చేస్తారనమాట, బయటకు వచ్చి నమస్కరిస్తారనమాట సూరసకి, తల్లి మీ యొక్క వరం నెరవేరింది కదా, నీ నోట్లోకి ఎవరు వెళ్ళకుండా దాటలేరు కదా, నేను నోట్లోకి వెళ్ళాను కాబట్టి దయచేసి నన్ను నా సేవలో చేసుకొని అని చెప్పి దండం పెడతారనమాట. దానికి సూరస చాలా సంతోషిస్తుంది, అవి ఉంటుంది అనమాట హనుమాన్ మెచ్చితిని, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అని చెప్పి సూరస హనుమంతుని దీవిస్తుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ లెసన్. మన భక్తి జీవితం, మన భక్తి జీవితంలో మన గమ్యం ఏమిటి? కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమ మన గమ్యం అనుకున్నప్పుడు, భక్తి జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు మనకి భక్తి జీవితంలో అవరాధాలు ఏ విధంగా వస్తాయి? ఫస్ట్ అవరాధం మనం చెప్పుకున్నాం, కాంప్లసెన్సీ. కాంప్లసెన్సీ అంటే మెటీరియల్ ఫెసిలిటీస్, అంటే పోస్టు, పొజిషను, సక్సెస్, నేము, ఫేము ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. వీటిని కొన్ని కొన్నిసార్లు మన సేవకి ఉపయోగం ఉంటుంది అనుకుంటే వాటిని స్వీకరించి ముందుకెళ్ళిపోవాలి, లేదంటే వదిలేయాలి. కానీ వాటి పట్ల ఆకర్షితులు అయ్యామా ముందుకు పండే కదలదు అనమాట. సో హనుమంతుడు మొదటి పరీక్ష నెగ్గాడు, కానీ రెండవ పరీక్ష మొదటి పరీక్ష కన్నా కఠినమైంది అనమాట. ఏంటి పరీక్ష? ఇక్కడ సూరస రాక్షసి దేన్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫాల్స్ ప్రైడ్. ఫాల్స్ ప్రైడ్ అంటే మిథ్యాహంకారం, మిథ్యాహంకారం కాదు, మిథ్యాహంకారం అంటే ఫాల్స్ ఇగో. ఫాల్స్ ప్రైడ్ అంటే గర్వం, గర్వం అన్నమాట. ఎలాగంటే కొన్నిసార్లు మనము కొంతమందితో తర్క వితర్క వాదన దిగుతాం అన్నమాట, ఇగో క్లాషు, గొడవలు. అలా గొడవలు అవడం వల్ల ఎవరికి లాభం ఉండదు. నేను రైట్ అని చెప్పి ఆ క్లాషెస్ నడుస్తూ ఉంటుంది. ఇద్దరికి టైం వేస్ట్ అవుతుంది, దానివల్ల మన కృష్ణుడి సేవ తగ్గిపోతూ ఉంటుంది. కానీ మనం తగ్గం, నేను ఎందుకు తగ్గాలి, నేను తప్పు కాదు. కానీ ఇక్కడ హనుమంతుడు చూసుకుంటే హనుమాన్ డిడ్ నాట్ గో ఫర్ ఏ ఇగో క్లాష్. సూరసతోనే నువ్వు అంత గొప్పదానివా, చలో ఫైట్ చేద్దాం అనుకుంటే ఫైటింగ్ అవుతుంది. సూరసానికి కూడా దాని ఆవిడకు సూరసాకి కూడా బోల్డంత వరాలు ఉన్నాయి. సో బోల్డంత టైం వేస్టు, గొడవలు. సో హనుమంతుడికి ఇవేమి ఇష్టం లేదు. ఇప్పుడు తగ్గిపోతే పని వేగంగా అయిపోతుంది, అలాంటప్పుడు తగ్గిపోతేనే బెటరు. కొన్నిసార్లు నిలబడి ఫైట్ చేయాలి, కొన్నిసార్లు తగ్గిపోవాలి. సో రెండు అవసరమే, మనకి తెలియాలన్నమాట ఎప్పుడు తగ్గాలి ఎప్పుడు తగ్గాలని మనకు తెలియాలి అది. దట్ ఈస్ ద రీజన్ శ్రీల ప్రభుపాదుల వారు కూడా సమ్టైమ్స్ ప్రభుపాద్ వుడ్ థరోలీ స్మాష్ సమ్ పీపుల్. లెక్చర్స్లో ఎవరైనా సరే ఉల్టా ఉల్టా క్వశ్చన్స్ వేస్తే ప్రభుపాద వారు త్వరగా స్మాష్ చేసేవారు. కొన్నిసార్లు ప్రభుపాద వారు వదిలేసేవారు, అసలు స్మాష్ చేసేవారు కాదనమాట. ఒకసారి ప్రభుపాద లెక్చర్ చెప్తున్నారు, లెక్చర్ చెప్పి వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని చెప్తారనమాట. దానికి రెండో వ్యక్తి చెప్తాడు, నో శంకర ఫిలాసఫీ చెప్తాడు అనమాట, వీఆర్ గాడ్స్ అంటాడు అనమాట. ప్రభుపాద్ బై డిఫాల్ట్గా స్మాష్ చేసేస్తారు అంటోనే ఆన్ ద స్పాట్. కానీ ప్రభుపాద్ అది అరుస్తుండడు, ప్రభుపాద్ ఏం మాట్లాడనమాట. ప్రభుపాద్ అంటారనమాట, సో వాట్ ఈస్ యువర్ ప్రపోజల్ అంటారనమాట, అంటే మీ యొక్క ఒపీనియన్ ఏంటి అని అడుగుతారు. అతను ఇంకో 10 నిమిషాలు ఆన్ స్టాప్ చెప్తాడనమాట. ప్రభుపాద్ అంటారు, సరే అయిపోయింది అంటారు, అయిపోయింది అంటే కూర్చోంటారనమాట, కూర్చుని పోతారు ఆయన. అండ్ ప్రభుపాద్ మళ్ళీ తన లెక్చర్ చెప్పుకెళ్ళిపోతారనమాట. సో విచ్ మీన్స్ ప్రభుపాద్ అంటే అతను మాత్రం ఖాతరే చేయలేదు ప్రభుపాద్. కానీ అతన్ని అక్కడ అతను ప్రశ్న వేశాడు, దానికి మనం సమాధానం చెప్పామనుకోండి, అక్కడ అతని విలువ పెరిగిపోయినట్లు లెక్క. అప్పుడు అంటే ప్రభుపాద్ తెలుసు వీడికి, అంటే నిజంగా తెలుసుకోవాలని అడిగి ఉంటే ప్రభుపాద్ సమాధానం చెప్పుండేవారు. కానీ అతను కేవలం అడగాలని అడుగుతున్నాడు, తన టాలెంట్ చూపించుకొని ప్రయత్నిస్తాడు. కానీ ప్రభుపాద్ అతనికి ఆ అవకాశం ఇవ్వలేదన్నమాట, అక్కడితోనే తిరిగి రెస్పాండ్ అవ్వలేదు, దానివల్ల అతను తగ్గిపోయాడు. సిమిలర్లీ మనం కూడా కొన్ని సార్లు జనాలు ప్రశ్నిస్తుంటారు, సమాధానం చెప్తే ఇంకా ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే అతడు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఇంకో రకంగా అడిగి ఉండేవాడు. అతను కేవలం వాదించడం కోసము తనను తాను రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక గర్వంతో కూడిన ప్రశ్న వేస్తున్నాడు కాబట్టి, అటువంటి వాళ్ళని నీవు జవాబు చెప్పినా సరే వాళ్ళు ఇగో వాళ్ళు చెప్పాలంటే వాళ్ళని తప్పు అని ప్రూవ్ చేస్తే వాళ్ళు ఇగో ఇంకా హర్ట్ అవుతుంది అనమాట. సో సరే ప్రభు, అట్లీస్ట్ నేను నా జీవితంలో చూసుకున్నట్లయితే ఇన్ జనరల్ ఎవరైనా సరే ప్రభు ఎందుకు ఇలా అయింది అంటే నేను సమాధానం చెప్తా, నేనే కాదు ఎవరైనా సరే. కానీ ముందుగానే మీరు ఇంతే మీరు ఎలా చేస్తారు ఎలా చేస్తారు అలా చేస్తారంటే అంటే ఆల్రెడీ వాళ్ళ కంక్లూజన్కి వచ్చేసారనమాట. అప్పుడు అలా కాదు అని వాళ్ళు చెప్పి కంక్లూజన్ తప్పని మనం ప్రూవ్ చేసినా సరే వాళ్ళు ఇగో హట్ అవుతుంది కొన్నిసార్లు. ఇంకా నాలో సరే ఈ తప్పు కాకపోతే ఇంకో తప్పు ఉండకపోదని చెప్పి ఇంకో తప్పు ఎదుగుతారు మనలో. సో వాట్ వీ షుడ్ డూ, వీ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ బిజినెస్. మనం ఏం చేయాలంటే సింపుల్, సరేనమ్మా నిజంగా నేను తప్పు చేస్తుంటే కృష్ణుడు దయచేసి నా గురించి ప్రార్థించండి, సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్. సరే నా తప్పే నా గురించి ప్రార్థించండి అంటే టక్కుమని ఒకసారి నా గురించి ప్రార్థించండి అని ఎవరిని అడిగినా సరే వైష్ణవ్ అనేవాడు న్యాచురల్గా తగ్గిపోతాడు అనమాట. సో అంతేగాని నువ్వు తప్పు అని ప్రూవ్ చేస్తే వాళ్ళు ఇంకొంచెం ఇగో హట్ అవుతుంది. అలా కాకుండా సరే నేను నిజంగా తప్పు అయితే దయచేసి ఆ తప్పు మళ్ళీ అవ్వకుండా నా గురించి ప్రార్థించండి, నాకు మంచి బుద్ధి రావాలని ప్రార్థించండి అంటే దట్స్ ఓవర్, అట్లీస్ట్ దట్ ఈస్ హౌ ఐ డూ. సో హనుమాన్జీ సేమ్ వే, అతను తన టాలెంట్ చూపించుకోవడం ప్రయత్నించలేదు, తన సామర్థ్యం శక్తి చూపించుకోవడం ప్రయత్నించలేదు. అతను రాముడి సేవ ఎలాగైతే రాముడి సేవలో డిస్టర్బెన్సెస్, సో ఎదుటివాడు మనల్ని కెలికినా సరే ప్రొవోక్ చేసినా సరే కొన్నిసార్లు మనం తగ్గిపోతే బెస్ట్. ఎదురుపడితే మన టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్, ఆ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, వెనకాల వాళ్ళ టైం వేస్ట్, అందరు టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో హనుమాన్ తగ్గిపోయాడనమాట, వెంటనే సైజ్ తగ్గిపోయాడు, నోట దగ్గర వచ్చేసాడనమాట. కాబట్టి మనం తగ్గిపోతే కొన్ని కొన్నిసార్లు పనులు ఈజీ అయిపోతాయి, మన భక్తి జీవితంలో స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. కొన్ని కొన్నిసార్లు తగ్గకూడదు, కానీ కొన్ని కొన్నిసార్లు తగ్గాలి కూడా. సో హనుమంతుడు సూరసాయ కేసులో తగ్గిపోయాడు అనమాట, దానివల్ల సూరస ఆశీర్వదించింది, హనుమంతుడు మళ్ళీ ముందుకెళ్ళిపోతాడు. ఇంకా అలా ముందుకు వెళ్తాడు హనుమంతుడు. వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ ఇంకొక రాక్షసు ఉంటుంది అనమాట, ఆ రాక్షసు పేరు సింహిక, అది కూడా ఒక రాక్షసి, అదొక చేప రూపంలో ఉంటుంది ఆ రాక్షసు కూడా. అయితే ఆ రాక్షసి దానికి ఏంటంటే, ఎవరైనా సరే ఆ సముద్రం మీదకి వెళ్తే దాన్ని నీడని పట్టేస్తుంది అనమాట. సో హనుమంతుడు నీడని పట్టేస్తుంది ఆ సింహిక. సో హనుమంతుడు ఎంత ప్రయత్నిస్తున్నా సరే హనుమంతుడు ముందుకు వెళ్ళలేకపోతాడు అనమాట. షీ హోల్డ్స్ అంటు ద షాడో ఆఫ్ హనుమాన్జీ. తర్వాత హనుమంతుడిని కిందకి లాగేస్తుంది, హనుమంతు కింద పడిపోతాడు, హనుమంతుడిని మింగేస్తుంది అనమాట ఆ చేప, సింహిక అనే రాక్షసి. సో ఈ రాక్షసి ఇది మూడవ అనర్థం మన భక్తి జీవితంలో. అంటే మన గమ్యం ఏమిటి, కృష్ణ ప్రేమ అయితే దిస్ ఇస్ ద థర్డ్ అనర్థ. వాట్ ఈస్ ద అనర్థ? సింహిక రిప్రజెంట్స్ ఫాల్ట్ ఫైండింగ్ నేచర్, అఫెండింగ్ నేచర్, అంటే అపరాధ స్వభావం అనమాట. సో అపరాధ స్వభావం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఉంటాడు, ప్రతి వ్యక్తిలోనే మంచి ఉంటుంది చెడు ఉంటుంది. ఎంత గొప్ప వ్యక్తులు అయినా సరే 99 మంచి గుణాలు ఉంటే ఒక చెడు గుణం ఉంటుంది. కానీ ఎవరి హృదయం అయితే అపరాధాలతో నిండి ఉంటుందో, విమర్శా గుణం ఉంటుందో, నిందించే గుణం ఉంటుందో, అటువంటి వ్యక్తి ఆ 99 మంచి గుణాలను వదిలేసి ఆ ఒక్క చెడ్డ గుణం పట్టుకున్నాడు అనమాట. సో ఈ క్యాచెస్ దట్ వన్ ఫాల్ట్ ఆఫ్ దట్ పర్సన్ అండ్ ఈ ట్రైస్ టు డ్రాగ్ హిమ్ డౌన్. ఆ ఒక్క తప్పు పట్టుకొని ఆ వ్యక్తిని కిందకి లాగడానికి ప్రయత్నిస్తారనమాట. సో అది నిందించే గుణం ఉన్నవారి స్వభావం అనమాట. సో సోర్స్ సింహిక రిప్రజెంట్స్ ను అఫెండింగ్ మెంటాలిటీ అండ్ ఫాల్ట్ ఫైండింగ్ మెంటాలిటీ. సో హనుమంతుడి యొక్క నీడని పట్టుకుంటుంది, హనుమంతుని పట్టుకోలేదు, తన నీడని పట్టుకుంటుంది అనమాట, పట్టుకుని లాగేస్తుంది. సో హనుమాన్ వాట్ డస్? సోర్స విషయంలో హనుమంతుడు తగ్గాడు, సింహిక విషయంలో హనుమంతుడు తన టాలెంట్ చూపించుకున్నాడు, నెగ్గాడు అనమాట. ఎలా నెగ్గుతాడు? ఆ యొక్క సింహిక పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేసి మళ్ళీ ఎగిరి సముద్రం దాటేస్తాడనమాట. సో హీ డజంట్ స్పేర్ సింహిక, ఎందుకంటే సింహిక కొంతమందికి సామ దామ భేద సరిపోదు, దండే పనికొస్తుంది. అదేవిధంగా అపరాధము అనే విషయంలో మాత్రం మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వేరే విషయాల్లో మనము కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ సంబడి హూ ఆర్ అఫెన్సివ్ నేచర్ పీపుల్, అటువంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. దరిచేరిన అటువంటి వాళ్ళ పట్ల మనం విను, అయ్యో సర్లే విందాంలే అనుకుంటే మన భక్తి నాశనం అయిపోద్ది అనమాట. సిమిలర్లీ అఫెన్సెస్ డిస్ట్రాయ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. సో వాటి పాటు మనం కఠినంగా ఉండాలి, దూరంగా ఉండాలి. వీలైతే ఎదురువాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థం చేసేలా చెప్పాలి, లేకపోతే మనం దూరం మనం వాళ్ళకి దూరంగా ఉండాలన్నమాట. అదర్వైజ్నా మనకి ఆ జబ్బు అంటేస్తుంది, విన్నా సరే మనకి జబ్బు తగిలేస్తుంది అనమాట. అంటే మనం చెప్పవసరం లేదు, ఒకరు నిందిస్తున్నారు విమర్శిస్తున్నారు అపరాధం, అది విన్నా సరే మనకు కూడా సగం అపరాధం తగులుతుంది. మనకు కూడా అపరాధం చేసినంత వాళ్ళకి ఎంత పాపం తగులుతుందో మనకి సగం తగులుతుంది. హరిదాస్ ఠాకూర్కి 22 మార్కెట్ ప్లేస్ 22 మార్కెట్ ప్లేసుల్లో అతన్ని కొట్టమని చెప్పి చాంద్ కాజీ ఆర్డర్ చేస్తారనమాట. చాంద్ కాజీ కాదు, చాంద్ కాజీ ఇక్కడ కదా, సారీ, సరే అక్కడ వాటెవర్ ముస్లిం కింగ్ కాజీ చెప్తాడు, ఆ ముస్లిం కింగ్ ఆర్డర్ చేస్తారనమాట. ఎందుకు? ముస్లిం వైండి నువ్వు హరినామ జపం చేస్తున్నావు, జపం మానే అని చెప్పి హరిదాస్ ఠాకూర్ నేను మానను అంటాడు అనమాట. సో రాజుకి కోపం వచ్చి సరే ఇతన్ని చచ్చే వరకు కొట్టండి, 22 మార్కెట్ ప్లేస్ తీసుకుని కొట్టండి అంటారు. వాళ్ళు కొడతారు, తర్వాత హరిదాస్ ఠాకూర్ని చచ్చిపోయడం కొని పారేస్తారు, నదిలో పారేస్తారు. తర్వాత హరిదాస్ ఠాకూర్ మళ్ళీ బతికి బయటకు వచ్చేస్తాడు అనమాట. కానీ తర్వాత శ్రీ చైతన్య మహాప్రభుతో చెప్తాడు హరిదాస్ ఠాకూర్, ఏమని చెప్తాడంటే, మై డియర్ లార్డ్, ఇక్కడ నేను కొన్ని రోజుల కింద కొంతమంది భక్తులు భగవంతుని నామాన్ని విమర్శిస్తున్నారు, అది నేను విన్నాను. భగవంతుని నామాన్ని విమర్శించడం నేను విన్నాను, కాబట్టి ఆ పాపానికి నాకు 22 మార్కెట్ ప్లేసుల్లో దెబ్బలు తిన్నాను అని చెప్తారనమాట. అంటే ఒక్కరు విమర్శిస్తున్నారు, ఆ విమర్శ వింటేనే మనకి ఇంత పెద్ద పనిష్మెంట్ అని చెప్పి హరిదాస్ ఠాకూర్ చెప్తుంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఊహించుకోండి. ఈవెన్ ఇఫ్ యు హియర్ దెన్ యు ఆర్ డ్రింకింగ్ పాయిజన్, ఈవెన్ ఇఫ్ యు హియర్ యు ఆర్ డ్రింకింగ్ పాయిజన్, దిస్ ఇస్ వెరీ వెరీ సీరియస్ థింగ్ అనమాట. సో హనుమాన్ అటువంటి వాటితో మనం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. సో హనుమంతుడు ఇక్కడ హంబల్ అవ్వడం రాలేదు. కొన్నిసార్లు ఎవరు నేను హంబల్గా అంటే నేను ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు నేను ఎక్కడ లేచి వెళ్ళిపోతే నన్ను జనాలు వేరేలా అర్థం అనుకుంటారు అర్థం చేసుకుంటారు సరే విందాము కుదరదు. అక్కడ హ్యూమిలిటీ చూపించకూడదు, అక్కడ మనం పారిపోవాలి లేదనుకుంటే తిప్పి కొట్టాలన్నమాట. సో హనుమంతుడు తిప్పి కొట్టాడు సింహిగాకి, సింహిగ పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేస్తాడనమాట. అలాగా దాటేసి చివరిగా హనుమంతుడు లంక చేరుకుంటాడనమాట. లంక చేరుకున్న తర్వాత హనుమంతుడు చిన్న కోతులు తయారైపోతారు వానరులాగా తయారై చూస్తారనమాట. అక్కడ లంక చాలా దుర్భేద్యంగా ఉంటుంది. ఆ లంక దాని చుట్టూరా మళ్ళీ ఒక చిన్న కెనాల్స్ అంటే కాలువలు, మల్టిపుల్ కాలువలు ఉంటాయన్నమాట. ఆ కాలువల నిండా ముసళ్ళు ఉంటాయి. ఎవరు దుర్భేద్యం లంకలో ప్రవేశించాలన్నా సరే ఆ కాలువలు దాటుకొని వెళ్ళాలన్నమాట. చూస్తారు ఆ యొక్క రావణుడి యొక్క మెహల్ ఇది అది. సో ఇట్స్ చాలా దుర్భేద్యంగా ఉంటుంది ఆ కోట. అలాగా హనుమంతుడు మొత్తం అంతా స్కాన్ చేస్తూ ఉంటాడు ఎక్కడెక్కడ ఏమేమి ఉందని చెప్పి. అలా స్కాన్ చేస్తూ ఉన్నప్పుడు హనుమంతుడికి ఎదురవుతారనమాట లంకిని. లంకిని అంటే లంకని కాపాడే స్త్రీ లంకిని. ఆవిడ ఉంటుంది, ఓ వానరా నువ్వు ఎవరు చెప్పు అని చెప్పి, నువ్వు ఇక్కడికి ఏమి చేస్తున్నావు చెప్పు రేపు చంపేస్తా అని చెప్పి. తర్వాత హనుమంతుడు చెప్తాడు లేదు లేదు చిన్న వానరుణ్ణే నాకు ఆయమ్ స్మాల్ మ్యాన్ నా వల్ల మీకేం ప్రమాదం లేదు అని చెప్పి. కానీ లంకిని ఒప్పుకోదనమాట, చెప్తావా లేకపోతే చేస్తావా అని చెప్పి. ఇంకా లాభం లేదని చెప్పి హనుమంతుడు తన సైజ్ పెంచి లంకిని గోబు మీద గట్టి కూడా ఇస్తాడనమాట, ఒక చెంప గట్టిగా ఇస్తాడనమాట. ఆ దెబ్బకి లంకిని రక్తం కక్కుకొని కింద పడిపోతుంది. పడిపోయి ఒక సుందర అప్సర స్త్రీకి తయారవుతుంది అనమాట. హనుమంతుడు నమస్కరించి చెప్తుంది ఏముంటుందంటే నాకు నేను ఒక దేవతలు అంటే నేను ఒక తప్పు చేయడం వల్ల నా దేవత స్త్రీని తప్పు చేయడం వల్ల ఇలా నేను రాక్షసుని అయ్యి లంకలో ఉన్నాను. కానీ నాకు ఎవరైతే చెప్పించారో ఆ ఋషి ఆయన చెప్పాడు ఏదో ఒక రోజు ఒక వానరుడు లంకలో ప్రవేశిస్తాడు, ఆ వానరుడు నీకు గట్టిగా ఒకటి ఇస్తాడమ్మా డోజ్ ఇస్తాడు ఒకటి. ఆ దెబ్బ నీకు పడిన రోజు నాడు నీకు శాప విమోచన జరుగుతుంది. రెండోది అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఆ వానరుడు నీకు గట్టిగా ఒకటి ఇస్తాడో ఆ రోజు నుంచి ఆ రోజే లంక పతనం ప్రారంభమవుతుందని చెప్పారు. సో లంకిని ఏంటంది నాకు అర్థమైంది ఏంటంటే లంకా పతనం ప్రారంభమైంది నీ ద్వారా, సో ఆల్ ద బెస్ట్ అని చెప్పి లంకిని రాముడికి హనుమంతుడికి వరమిచ్చి లంకి అక్కడి నుంచి అదృష్టమవుతుంది అనమాట. శ్రీ అంజనీపుత్ర హనుమాన్ కీ జాయ్. సో ఈ విధంగా హనుమంతుడు లంకలో ప్రవేశిస్తాడు. లంకలో ప్రవేశించిన తర్వాత ఏమేమి అవుతాయి అన్నది ఫర్దర్గా మనము హనుమాన్ జయంతి రోజు నాడు దట్ ఈస్ ఎయిత్ ఆఫ్ ఏప్రిల్ అంటే ఇంకొక ఇది 30వ తేదీ కాబట్టి ఇంకొక 9 రోజులు ఉంది. సో 8th ఏప్రిల్ నాడు మనము చర్చించుకుంటాం, విల్ డిస్కస్ దాట్ రెస్ట్ ఆఫ్ ద సెక్షన్. అయితే ఇదంతా సుందరకాండలో వస్తుంది అనమాట. యా చెప్పడం మర్చిపోయాను కదా, సుందరకాండలో ఇదంతా బాగా మనం చెప్పుకుంటుంది. సుందరకాండ మొత్తము హనుమంతుని యొక్క పాస్ట్ టైమ్సే ఉంటాయి. సో ఆచార్యులు ఈ యొక్క కాండని సుందరకాండ అని ఎందుకన్నారు అంటే దానికి వివిధ ఆచార్యులు వివిధ కామెంటరీ ఇస్తారనమాట. ముఖ్యంగా రామాయణం మీద శ్రీ సంప్రదాయం అంటే రామానుజ సంప్రదాయంలో చాలామంది ఆచార్యులు చాలా కామెంటరీ ఇస్తారనమాట. ఎస్పెషల్గా గోవిందాచార్యులు ఒకరు ఉంటారు, ఆయన చాలా గొప్ప ఆచార్యుడు, ఆయన రామానుజ సంప్రదాయం. సో హీ స్పీక్స్ ఎ లాట్ అబౌట్ దిస్ సెక్షన్, హనుమాన్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు చెప్పబోయేది కొంచెం జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ ఐ స్పీక్ ఫర్ 10 మినిట్స్ అండ్ దెన్ విల్ ఎండ్ ద క్లాస్. కెన్ వీ డిస్కస్ ఫర్ మోర్ 10 మినిట్స్? డివోటీస్ కెన్ రెస్పాండ్. లేదు అనుకుంటే మనం నెక్స్ట్ వీక్ తీసుకోవచ్చు. సో కెన్ సమ్ డివోటీస్ ఆర్ ఓకే దెన్ దే కెన్ టైప్. వీ కెన్ డిస్కస్ మోర్ 10 మినిట్స్. సో మన ఆచార్యులు ఏమంటారంటే, గోవిందాచార్యులు ఏమంటారంటే, హనుమాన్ రిప్రజెంట్స్ గురు. హనుమంతుడు ఒక గురువుని రిప్రజెంట్స్ అంటే, యాక్చువల్గా అంటే ఎనాలజీ అంటే మనం దాన్ని ఏమంటాం తెలుగులో, ప్రభుపాద చెప్తారు కదా శరీరము ఆత్మ అంటే కారు డ్రైవర్ అని చెప్తారు కదా, అది ఎనాలజీ అనమాట. సో దేర్ ఇస్ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్, ఇది పాస్ట్ టైం. ఈ పాస్ట్ టైం నుంచి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే, హనుమాన్ ఒక గురువు అయితే సీతమ్మ ఆత్మతో సమానం, రావణుడేమో మనస్సుతో సమానం అంట. మైండ్ అంటే మనస్సు. సో అఫ్ కోర్స్ సీత ఈజ్ నాట్ బద్ధజీవ్, బట్ అంటే మనకి నేర్చుకోవడం లెసన్ ఏంటంటే, సో మదర్ సీత రిప్రజెంట్స్ లార్డ్ రామ్, రిప్రజెంట్స్ లార్డ్ ఓన్లీ, అంటే రాముడు భగవంతుని కింద రిప్రజెంట్ చేస్తారు, సీతమ్మని ఆత్మ, రావణుడేమో మనస్సు. సో రాముడికి ఎన్ని తలలు ఉంటాయి? 10 తలలు ఉంటాయి. సో హీ హాస్ 10 హెడ్స్. ఆ 10 తలలు అంటే ఏంటి? ఇక్కడ 10 ఇంద్రియాలు అనమాట. 5 కర్మేంద్రియాలు, 6 జ్ఞానేంద్రియాలు. దేర్ ఆర్ 5 వర్కింగ్ సెన్సెస్ అండ్ 5 నాలెడ్జ్ అక్వైరింగ్ సెన్సెస్. అండ్ దేర్ ఇస్ ఆ 10 ఇంద్రియాలకి అధిపతి ఎవరు? మైండ్, అంటే మనస్సు. సో రావణ విత్ ఇస్ 10 హెడ్స్ రిప్రజెంట్స్ ద మైండ్ అండ్ ద 10 సెన్సెస్. సో రావణ క్యాప్చర్స్ సీత. సో ఈ మైండ్ అనేది బద్ధావస్థలో ఆత్మకు శత్రువు అనమాట. ఈ ఆత్మని ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోయేలా చేస్తుంది అనమాట. రావణ వాట్ ఇట్ డస్, సీతమ్మని లంకలో బంధిస్తాడనమాట. అతని ధైర్యం ఏంటంటే, ఈ యొక్క సముద్రాన్ని ఎవరు దాటలేరు, సముద్రాన్ని దాటి మళ్ళీ చాలా కాలువలు ఉన్నాయన్నమాట, సర్క్యులర్లు. లంక చుట్టూరా వాటర్ బాడీస్ ఉంటాయి, వాటి నిండా మొసళ్ళు ఉంటాయన్నమాట, వాటిని ఎవరు దాటుకొని రాలేరు. సో దిస్ వాటర్ బాడీస్ నోబడి క్యాన్, దిస్ ఓషన్ నోబడి క్యాన్ క్రాంక్వర్, అంటే అదొక ఐలాండ్, ద్వీపం కాబట్టి చుట్టూరా వాటర్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ద్వీపాన్ని ఎవరు, ఈ సముద్రాన్ని ఎవరు దాటి రాలేరు కాబట్టి సీతమ్మని ఎవరు పట్టుకెళ్ళలేరు అని చెప్పి రావణుడు ధైర్యం. సో అదేవిధంగా ఈ మైండ్ అంటే ఈ మనస్సు అనేది ఎంతటి రాక్షసుడు అంటే, బద్ధావస్థలు అది మన ఆత్మని ఈ భవసాగరం, ఈ భవసాగరంలో బంధిస్తుంది. ఈ భవసాగరంని దాటి వెళ్ళడం ఆత్మ వల్ల కాదు, సీతమ్మ సింగిల్గా దాటి వెళ్ళలేదన్నమాట. సిమిలర్లీ ఆత్మ మనస్సుని, మనస్సు మైండ్ అనేది ఒక ట్రాప్ చేస్తుంది, ఆత్మను ట్రాప్ చేసేస్తుంది. ఆత్మను ట్రాప్ చేయడం వలన ఆత్మ ఆ ట్రాప్లో నుంచి బయటకు రాలేదన్నమాట. ఈ బద్ధావస్థ నుంచి తనకు తానుగా బయట పడిపోతుంటుంది అనమాట. సో భగవంతుడు కాబట్టి బయట పడలేక రోధిస్తుంటుంది, సీతమ్మ రోధిస్తుంది, సీతమ్మ ఏడుస్తుంది అనమాట రాముని తలుచుకొని. సో ఆత్మ కూడా రోధిస్తూ ఉంటుంది అనమాట భగవంతుని తలుచుకొని. కానీ ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సీతమ్మ ఎంత రోధిస్తుందో అంతకన్నా ఎక్కువ శ్రీరాముడు రోధిస్తున్నాడు అనమాట. సో అదేవిధంగా మన ఆత్మ రోధిస్తుంది, కానీ అంతకన్నా ఎక్కువ భగవంతుడు రోధిస్తుంటాడు అనమాట. యాక్చువల్లీ ఒకసారి ఒక డివోటీ, అతడు బ్రహ్మచారి అవ్వబోతున్నాడు. సో ఇంట్లో పేరెంట్స్కి చెప్పడానికి వెళ్ళాడనమాట, మా గాడ్ బ్రదర్ ఇలాగ నేను బ్రహ్మచారి ఆశ్రమంలో జాయిన్ అవ్వబోతున్నాను, దయచేసి మీరు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి. కానీ సహజంగా ఏ తల్లిదండ్రులు దానికి అంగీకరించరు, భక్తుల తల్లిదండ్రులైనా అంగీకరించరు, బయట వాళ్ళైతే మరి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ తల్లిదండ్రులు అంత ఈజీగా అంగీకరించలేదు, వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తుంది అనమాట. వాళ్ళ అబ్బాయి వెళ్ళిపోతుంటే వాళ్ళ మదర్ ఏడుస్తుంది అనమాట, అయితే ఆ అబ్బాయి కూడా చాలా బాధిస్తుంది, ఇలా మా అమ్మని ఏడిపిస్తుందని ఏంటా అని చెప్పి. తర్వాత టెంపుల్కి వచ్చేసాడు, రాధనాస్వామిని కలిశారు, మహారాజుని కలిసి మహారాజునికి నమస్కారం చేసి దండోత్ప్రణం చేసి మహారాజు చెప్తారు. సో మహారాజు అడుగుతారనమాట, సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇంటూ చెప్పడానికి వెళ్ళావు కదా, నీ అనుభవం ఏమిటి అని చెప్పి అడుగుతారనమాట మహారాజు ఆ బ్రహ్మచారిని. దెన్ దట్ బ్రహ్మచారి సేస్, మై డియర్ స్పిరిచువల్ మాస్టర్, ఇలాగ నేను మా మదర్ చెప్పినప్పుడు, నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నప్పుడు మా మదర్ చాలా ఏడిసింది అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు మహారాజ్ ఏమంటారంటే, మీ మదర్ లవ్డ్ యూ సో మచ్, మీ తల్లికి నువ్వంటే చాలా ఇష్టము, అందుకే నువ్వు ఇల్లు విడిచిపెట్టి వెళ్తుంటే అంత ఏడిసింది. నౌ జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ కృష్ణ మస్ట్ హ్యావ్ క్రైడ్ వెన్ యూ లెఫ్ట్ ద స్పిరిచువల్ వరల్డ్ అని చెప్పి అంటారు మహారాజన్మాట. కృష్ణుడు మనల్ని ఇంకెంత ప్రేమిస్తాడు, ఒక తల్లి మనల్ని అంత ప్రేమించినప్పుడు కృష్ణుడు అంతకన్నా కోటి రెట్లు మనల్ని ప్రేమిస్తాడు కదా. అటువంటి కృష్ణుడు మనము ఆధ్యాత్మిక ప్రపంచం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు, తనని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు భగవంతుని ఇంకెంత ఏడుస్తాడో ఉంచుకో అని చెప్పి అంటారన్నారు మా. సో దిస్ బ్రహ్మచారి రిమెంబర్ దిస్, నిజంగా కృష్ణుడిని ఎంత ఏడిపించుంటాను, మా అమ్మని ఏడిపించాను, కృష్ణుడిని కూడా ఇంకెంత ఏడిపించాను. సో ఇప్పుడు నువ్వు వెన్ ఐ గో బ్యాక్ టు స్పిరిచువల్ వరల్డ్ దెన్ ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ, మై మదర్ ఆల్సో విల్ బి హ్యాపీ, కృష్ణ విల్ బి హ్యాపీ అని చెప్పి. సో యాక్చువల్గా ఇక్కడ జీవి కమింగ్ బ్యాక్, ఇక్కడ జీవి ఏడుస్తుంది, సీతమ్మ ఏడుస్తుంది, కానీ సీతమ్మ కన్నా ఎక్కువ శ్రీరాముడు ఏడుస్తున్నాడు అక్కడ. అదేవిధంగా మనస్సు ఈ ఆత్మని బంధించేస్తుంది. యాక్చువల్గా ఆత్మ చాలా గొప్ప, కానీ బద్ధావస్థలో ఆత్మని మన మనస్సు చేతిలో ఉండిపోతుంది అన్నమాట. మనస్సు ఆత్మ రోధిస్తుంది, కానీ అంతకని ఎక్కువ భగవంతుడు బాధపడతారనమాట. అందుకే భగవంతుడు ఏం చేస్తారు, గురువుని పంపిస్తారనమాట, ఆ ఆత్మని విడిపించు అని చెప్పి. సో ఇక్కడ రాముడు ఎవరిని పంపించాడు, హనుమంతుని పంపించారనమాట. సో రామ సెంట్ హనుమాన్ టు రిలీజ్ టు ఫైండ్ సీత. సో హనుమంతుడు గురువు కాబట్టి న్యాచురల్గా భగవంతుడు తన కార్య తన లక్ష్య సాధనలో భాగంగా ఎవరైతే తన లక్ష్య సాధనలో ఉపయోగం అంటే తనకి తనకి సేవ చేయడానికి ముందుకు వస్తారో, న్యాచురల్గా భగవంతుడు వాళ్ళ పట్ల చాలా ప్రేమ చూపిస్తారు. సో న్యాచురల్లీ హనుమాన్ ఈజ్ వెరీ డియర్ టు రామ్. కాబట్టి మనం ఎవరైతే ప్రేమిస్తామో వాళ్ళు వాళ్ళకు మన కంటికి చాలా సుందరంగా కనిపిస్తారనమాట, అవునా కదా. వెన్ యూ లవ్ సమ్ వన్ న్యాచురల్లీ దే విల్ లుక్ బ్యూటిఫుల్ టు యూ. కాబట్టి హనుమంతుడు ఒక గురువు భగవంతుని కంటికి చాలా అందంగా కనిపిస్తాడనమాట, సుందరంగా కనిపిస్తాడు. అందుకనే ఈ కాండ పేరు సుందరకాండ. సుందరకాండకి జయ్, హనుమాన్కి జయ్, సీతారామలక్ష్మణ హనుమాన్కి జయ్. సో అందుకని ఈ కాండ పేరు సుందరకాండ అని చెప్పి పేరు వస్తుందన్నమాట. సో ఎవరైతే ఇదే విధంగా ఇప్పుడు హనుమంతుడు గురువు కదా, ఇదే గురువు అంటే బద్ధజీవుల్ని ఈ యొక్క మనస్సు అనే యొక్క మాయ, మనసు అంటే లస్ట్, మనసు అంటే ఈ యొక్క మాయాదేవి ఒక వ్యక్తిని ఎలాగా అటాక్ చేస్తుంది, మనస్సును ముందు కలుషితం చేస్తుంది అనమాట. సో లస్ట్ ఈజ్ లైక్ యూనో లొకేటెడ్ అట్ మైండ్. లస్ట్ అంటే కామం, లస్ట్ ద్వారా యాంగర్ వస్తుంది, గ్రీడ్ వస్తుంది, అంటే క్రోధము లోభము. ఈ కామము క్రోధము లోభము ఇవి త్రివిదస్య నరకాయత అనే మూడు గేట్స్ అనమాట, నరకానికి వెళ్ళే దారులు అనమాట. సో వీటి నుంచి మనం ఆత్మను కాపాడాలి. దానికోసం ఏ వైష్ణవులు అయితే ముందుకు వస్తారో వాళ్ళు భగవంతునికి ఎంతో ఎంతో ప్రియులనమాట. సో వన్ హూ రీచెస్, ఎవరైతే నిజంగా ప్రచారం చేస్తారో, ఎవరైతే నిజంగా బద్ధజీవుల్ని కాపాడడానికి ముందుకు వస్తారో తమ తరపున, అటువంటి వాళ్ళు అంటే రాముడికి హనుమంతుడు ఎంత, హనుమంతుడు అంటే రాముడికి ఎంత ఇష్టమో అదేవిధంగా ఎవరైతే ప్రచారంలో పాలు పంచుకుంటారో అటువంటి వాళ్ళు కూడా భగవంతుడికి అంతే ఇష్టం. యాక్చువల్గా ఒక లెక్చర్ ఉంది, పరమపూజ రాధనాస్వామి లెక్చర్, వండర్ఫుల్ లెక్చర్. ఆ లెక్చర్లో మహారాజు ద హోల్ లెక్చర్ ఇస్ అబౌట్ కంపేరింగ్ హనుమాన్ వర్సెస్ శ్రీల ప్రభుపాద్, శ్రీల ప్రభుపాద్ని హనుమాన్ని కంపేర్ చేస్తూ ఆ లెక్చర్ మొత్తం చెప్తారనమాట, ద సిమిలారిటీస్ని కంపేర్ చేస్తూ. సో ప్రచారకులు కూడా హనుమంతుడు లాంటి వాళ్ళే, వాళ్ళు కూడా వెళ్ళి ఆత్మల్ని కాపాడి తీసుకొస్తూ ఉంటారనమాట. ఇక్కడ లంకిని, ఇక్కడ లంకిని ఏమో చెప్పుకున్నా కదా, లంకిని ఈజ్ ఫాల్స్ ఇగో. ఫాల్స్ ఇగో అంటే మిథ్యాహంకారం, ఆచార్యులు చెప్తారు లంకిని రిప్రజెంట్స్ ఫాల్స్ ఇగో అని చెప్పి, మిథ్యాహంకారం. ఆ ఫాల్స్ ఇగో ఏంటంటే మనస్సు కలుషితమైనప్పుడు అది అందరి కన్నీ కలుషితం అయిపోతాయి. సో రావణుడు అధీనంలో లంకిని ఉంటుందన్నమాట, రావణుడు మనస్సు అయితే ఇది అహంకారం అనమాట. సో ఎప్పటివరకైతే ఈ అహంకారం ఉంటుందో మనము మనస్సును తాకలేము, అవును కదా. అహంకారం అడ్డుపడుతుంది అనమాట, మన్ బుద్ధి అహంకారం అంటాం కదా, అహంకారం అన్నిటికన్నా పై టాప్ లెవెల్ అనమాట. ఆ అహంకారాన్ని దాటకుండా మనము మనస్సుని బుద్ధిని తాకలేమన్నమాట. అదేవిధంగా లంకిణిని దాటకుండా రావణ్ణి టచ్ చేయలేరు, రావణ్ణి కలవలేము, లంకలో ప్రవేశించలేము, ముందు లంకిణిని టచ్ చేయాలన్నమాట. సో అందుకే హనుమంతుడు ఏం చేశాడు, ముందు లంకిణిని లాగిపోయి ఒకటి కొట్టాడనమాట. సో ఇక్కడ లంకిణి అంటే ఫాల్స్ ఇగో, ఫాల్స్ ఇగో అంటే మిథ్యహంకారం. కాబట్టి గురువు అనేవాడు కూడా ప్రచారంకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ఆ వ్యక్తి యొక్క అహంకారాన్ని దెబ్బతీస్తారనమాట. యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ ద సోల్ అని చెప్పి. సో ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ఎ గురు టు ఫైట్ విత్ ద ఫాల్స్ ఈగో ఆఫ్ ద కాంపిటీషన్ సోల్. అతని యొక్క అహంకారాన్ని ముందు లైన్లో పెడతాడు, లైన్లో పెట్టి ఏ విధంగా లంకిని హనుమంతుడు లైన్లో పెట్టాడు, లైన్లో పెడితే అప్పుడు అతని మైండ్ అతని ఇంటెలిజెన్స్ మనకి యాక్సెస్ అవుతుంది అనమాట. సో ఈగో లెవెల్లో ఉన్నప్పుడు వాటి మనం ఏం చెప్పిన అర్థం కాదు, ఎందుకంటే ఆ మైండ్కి ఈగో అడ్డుపడుతుంది కాబట్టి. ముందు ఆ ఈగో లేయర్ని తగ్గించి తర్వాత మైండ్ ఇంటెలిజెన్స్ని టచ్ చేస్తే ఆ తర్వాత ఆత్మ లిబరేట్ అవుతుంది అనమాట. సో ఈగో హ్యాస్ టు బి బ్రాట్ అండర్ కంట్రోల్. సో హనుమాన్ బాట్ లంకిని అండర్ కంట్రోల్, సిమిలర్లీ ఈగో హ్యాస్ టు బి బ్రాట్ అండ్ కంట్రోల్. అదేవిధంగా సో ఇక్కడ మనం చూసినట్లయితే హనుమంతుడు ఆ లంకిని దాటితే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళినప్పుడు అంతఃపురంలో చూస్తారు ఆ స్త్రీలు ఉంటారు, మనం చెప్పాను నేను, చాలామంది అర్ధనగ్నంగా ఉంటారనమాట. హనుమంతుడికి మైండ్లో ఉంది సీతమ్మ వారు ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు అని చెప్పి, అయినా సరే చూడాలి కాబట్టి ప్రతి ఒక్క గదిలోకి వెళ్ళి చూస్తూ ఉంటాడనమాట. అక్కడ స్త్రీలందరూ అర్ధనగ్నంగా ఉంటారు, కొంతమంది అప్పుడే రావణుడితో సంభోగించి ఉంటారు, అందరూ రకరకాలుగా ఉంటారు. అది కనిపిస్తుంది అనమాట, నేను చేసింది రైటా కాదా అని చెప్పి. ఎందుకంటే తనొక బ్రహ్మచారి, ఆ జన్మ బ్రహ్మచారి, స్త్రీలు గదుల్లోకి వెళ్ళడము, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు చూడడము, దట్ ఈస్ సంథింగ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ బ్రహ్మచారి. కానీ హనుమంతు కనిపిస్తుంది అనమాట, నేను దేనికో చేస్తాను, నా హృదయంలో కొంచెమైనా కామం ఉందా లేదు. శ్రీరాముడు తప్ప కంటిన్యూస్గా శ్రీరాముడు స్మరించుకునేవాడు, ప్రస్తుత కామాన్ని అతను కామం కామం లేదు కాబట్టి సీతమ్మ వారిని వెతికే ఒకే ధ్యేయంతోనే ద మూమెంట్ యూ వుడ్ సీ షీ ఈజ్ నాట్ సీత, నెక్స్ట్ స్టెప్ సీత ఎండు, సీత ఎండు, సీత కాదు, సీత కాదు, సీత కాదు అని చెప్పి. సో అదేవిధంగా ప్రచారకులు కూడా మనం ప్రచారం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి జస్ట్ లైక్ రావణ రిప్రజెంట్స్ మైండ్, సో ఆల్ ద క్వీన్స్, క్వీన్స్ అందరూ ఏం రిప్రజెంట్ చేస్తారు, మైండ్ యొక్క సెన్స్ గ్రాటిఫికేషన్ థింగ్స్ అనమాట. అంటే మనం ప్రచారం చేయడానికి వెళ్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి ప్రభావంలో మనం పడకూడదు, మన ప్రభావంలో ఎదుటి వ్యక్తి పడాలే కానీ ఎదుటి వ్యక్తి ప్రభావంలో మనం పడకూడదు అనమాట. కానీ మనకి అంతటి శక్తి లేకపోతే ఏమవుతుంది, మనం వాళ్ళకి ప్రచారం చేయడానికి వెళ్ళి మనమే అక్కడ దొరికిపోతాం అనమాట, మనమే వాళ్ళ ప్రలోభంలో పడిపోయి మనం కూడా మాయాదేవి ఆదేవిలోకి వెళ్ళిపోతాం. సో ప్రీచర్ హ్యాస్ టు బీ స్పిరిచువల్లీ వెరీ స్ట్రాంగ్. సో ఎలా స్ట్రాంగ్ ఉంటారంటే ప్యూరిటీ, ప్యూరిటీ ఇస్ ద ఫోర్స్. సో ద డిగ్రీ ఇక్కడ హనుమాన్ ఇస్ ప్యూర్, హనుమాన్ ఇస్ స్పిరిచువల్లీ వెరీ ప్యూర్ అనమాట. బికాస్ ఈజ్ ప్యూర్ ఇన్ హిస్ థాట్స్, అతను అతను తన థాట్ ప్రాసెస్ అంతా ప్యూర్ కాబట్టి అతనికి ఇవన్నీ చూసినట్టు అతనికి ఏం కాలేదు, కనీసం మనసులో ఒక చెడు ఆలోచన కూడా రాలేదన్నమాట. అదేవిధంగా మనం కూడా ప్యూరిటీ మెయింటైన్ చేసుకున్నప్పుడు అప్పుడు మనం చెప్పిన మాటలు ప్యూరిటీ అంటే శక్తి, ప్రభుపాద చెప్తారు ప్యూరిటీ ఇస్ ద ఫోర్స్ అని చెప్తారనమాట. ప్యూరిటీ అంటే శక్తి, అప్పుడు హనుమంతుడి శక్తి ఉంది కాబట్టి లంకిని కొడితే లంకిని రక్తం కక్కుకుందనమాట. అదేవిధంగా మనకి ఆ ఆధ్యాత్మిక శక్తి ఉన్నప్పుడే మనం చెప్పిన మాటలు ఎదుటి వ్యక్తి యొక్క అహంకారం అనే లేయర్ని దాటుకొని లోపలికి వెళ్ళి మైండ్ ఇంటెలిజెన్స్ ఆ స్థాయిని దాటుకొని ఆ సోల్ని టచ్ అవుతుంది అనమాట. ప్రభుపాద వారు లెక్చర్ చెప్తారు, మనము లెక్చర్ చెప్తాము, ప్రభుపాద వారు చెప్పిన కన్నా మనం కొంచెం పోయిట్గా చెప్పొచ్చు, కానీ మనం చెప్పిన లెక్చర్ విని ఎవడు మారడు. అదే ప్రభుపాద లెక్చర్ చెప్పినప్పుడు అందరూ మారిపోయారు అనమాట, ఒక్కసారి చెప్తే మారిపోయారు. ఎందుకంటే ప్రభుపాద కళ్ళ అంటే సూటిగా కళ్ళలో చూసేవారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంబరీష్ ప్రభు, ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ అని కళ్ళలో చూశారు, అడిగారు, సో యువర్ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, అవును. సో గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ హెన్రీ ఫోర్డ్, అవును. సో వేర్ ఇస్ యువర్ గ్రాండ్ ఫాదర్ అని అడుగుతారనమాట, ఎక్కడున్నారు మీ తాతగారు అని. అంతే ఒకే లైన్, వెంటనే ఆయన ఫ్లాట్ అయిపోయాడు, ప్రభుపాదుల పాదాలు పడిపోయాడు, దీక్ష తీసుకున్నారనమాట. అంటే ప్రభుపాదుల వారు అక్కడ బయట వాళ్ళు కనిపిస్తుంది, అరే ఒక ప్రశ్న అడిగారు, మీ తాతగారు ఎక్కడున్నారు అడిగారు, దానికి ఏముంది అని చెప్పి. కానీ ప్రభుపాద అలా అడగలేదు, అతను కళ్ళల్లో చూశారు, కానీ కళ్ళలో కాదు తన ఆత్మను టచ్ చేస్తున్నారనమాట. ప్రభుపాద యొక్క ప్యూరిటీ ఎంత స్ట్రాంగ్ అంటే ఇట్ క్రాస్డ్ ద, అంటే తన అహంకారం అనే లేయర్, నేను ఫోర్డ్ కంపెనీ ఓనర్ని, నేను ఒకరి మాట ఎందుకు వినాలి ఉంటుంది, ఎంత పై స్థాయికి వెళ్తే అంత అహంకారం ఉంటుంది, అది సహజం, లోకంలో అందరికీ ఉంటుంది. కానీ ప్రభుపాద ఎంత గొప్పవాడంటే ఆ ఫోర్డ్ ఆ అహంకారం అనే లేయర్ని దాటి ఇంటెలిజెన్స్ మనస్సు అనే లేయర్స్, అంటే లంకిని రావణాసుని దాటి సీతమ్మ వారు లోపల ఆత్మ డైరెక్ట్గా ఆత్మను టచ్ చేశారనమాట. సో అంబరీష్ రాస్తారు, అతను తర్వాత రాస్తాడనమాట, అండ్ ప్రభుపాద్ లుక్ అట్ మీ, హీఈస్ లుకింగ్ అట్ మై సోల్ అని చెప్పి రాస్తారనమాట. అండ్ హీస్ వెన్ హీ స్పోక్ వేర్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్, మీ తాతగారు ఎక్కడున్నారని అడిగినప్పుడు అతను నన్ను అడగలేదు నా ఆత్మను అడిగారనమాట అని చెప్తాడు. వెంటనే నేను అక్కడ నాకు అర్థమైపోయింది ప్రభుపాద నాకు ఏం చెప్పాలనుకుంటున్నారనే విషయం అర్థమైపోయింది అని చెప్పి. అదే మనం చెప్తే అంత పరివర్తన ఎవరిలో రాదు, ఎందుకంటే మనకు అంత శక్తి లేదు కాబట్టి. ఎదుటివారి అహంకారాన్ని దాటి వెళ్ళే శక్తి మనకు ఉండదు అంత ఈజీగా. సో టు ద డిగ్రీ ఎవ్రీ ప్రీచర్కి ఒక కెపాసిటీ ఉంటుంది, అందుకని మనం మన కెపాసిటీ ప్రకారంగా చేయాలి, ప్లస్ మన ప్యూరిటీని పెంచుకోవాలి. ఈ విధంగా కబడ్డీ గేమ్లో మనం ఆడతాం. సో ఎదుటి వ్యక్తి మన శక్తి ఎంత ఉంటుందో అంతే మనము ఎదుటి వ్యక్తి ద్వారా లోపలికి వెళ్ళాలి. మరీ లోపల దూరిపోతే ఎదుటి వాళ్ళు మనల్ని పట్టేసి మనం లేపేస్తారు పైకి అనమాట. సో యూ షుడ్ నో వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ, హౌ మచ్ యూ కెన్ గో ఇన్సైడ్. కొంతమంది ఉంటారు బాహుబలీస్ అనమాట, వాళ్ళు వెళ్తారు ఎదుటివారి దీనిలోకి వెళ్తారు, ఏరియాలోకి వెళ్తారు, కబడ్డీ 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 అంటారు, అలాగ ఉంటారు అనమాట. ఎక్కడ కదలరు, అందరూ పట్టించుకుంటారు అన్నమాట, చేతులు కాళ్ళు పట్టించుకుంటారు అనమాట. అంటే అందరూ పట్టుకునే వరకు ఉంటారు అనమాట, అందరూ చేతులు కూడా పట్టుకుని అప్పుడు నడుచుకుని హ్యాపీగా నడుచుకుని వచ్చేస్తారు కబడ్డీ కబడ్డీ అని వైపు వచ్చేస్తారు అనమాట. ఒక్క దెబ్బకి మొత్తం ఖాళీ అయిపోద్ది. సో వాళ్ళు దే ఆర్ లైక్ బాహుబలీస్, శ్రీ ప్రభుపాద్ ఇస్ లైక్ దాట్. ప్రభుపాద్ అలాగే ఒక్కరు ఓల్డ్ మ్యాన్ 70 ఇయర్స్ అమెరికా వెళ్ళారు కబడ్డీ కబడ్డీ అని కబడ్డీ కబడ్డీ అనలేదు, హరే కృష్ణ అన్నారు, హరే కృష్ణ అని, కృష్ణ కృష్ణ హరే అని చెప్పి అందరూ ఏం చెప్తున్నాడు, ఈయన ఏం చెప్తున్నాడు, ముసలాడు ఏంటి ఇది అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం వాళ్ళు వచ్చారు. ఆర్తో అర్థాతో జ్ఞాని జిజ్ఞాసో అందరూ పట్టుకుని ప్రభుపాద్ అందరినీ హరే కృష్ణ జపం చేసుకుంటే వాళ్ళందరినీ మాయాపూర్ తీసుకొచ్చేసారనమాట. అంటే మన 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 అడ్డాలో తీసుకొస్తారు, వాళ్ళ అడ్డాలో నుంచి మన అడ్డాలో తీసుకొచ్చేసారనమాట. దట్ ఈస్ ప్రభుపాద్. సో ప్రభుపాద్ కుడ్ డూ లైక్ దాట్. సో వీ కెనాట్ డూ దట్ మచ్, కానీ మనము మన ప్రయత్నం చెయ్యాలి, మనం మన ప్రయత్నం చెయ్యాలన్నమాట. మనం మన ప్రయత్నం చేసినప్పుడే అప్పుడు మనకి కృష్ణుడు ఇంకా శక్తినిస్తాడనమాట. శ్రీల ప్రభుపాద్ ఒకసారి లెక్చర్ ఇస్తారు, లెక్చర్ అయిన తర్వాత అందరూ ప్రభుపాద్ నమస్కరిస్తారనమాట. ప్రభుపాద్ పక్కన శిష్యుడు చెప్తాడు, అడుగుతా అనమాట, డూ యూ నో వైదేఆర్ ఆఫరింగ్ మీ ఒబిసెన్సెస్, వీళ్ళు ఎందుకు నాకు ప్రణామం చేస్తారని తెలుసా అని అడుగుతారు. వాళ్ళు చెప్పలేరనమాట, ఎందుకంటే ప్రభుపాద్ అంటారు బికాస్ ఐ హ్యావ్ కాంక్వర్డ్ లస్ట్ అంటారనమాట, నేను కామాన్ని జయించాను కాబట్టే ప్రపంచం అంతా నాకు దాసోహం అవుతుంది అని చెప్తారనమాట. సో దట్ మీన్స్ ప్రభుపాద్ టోల్డ్ ఐఎమ్ ప్యూర్ అని చెప్పి. తర్వాత ఇంకొకసారి ప్రభుపాద్ ఐ థింక్ ఇన్ డెట్రాయిట్ ప్రభుపాద్ కారులో వెళ్తూ ఉంటారు, అది ప్రైవేట్ కారు, పక్కన ప్రభుపాద్ శిష్యులు ఉంటారు. ఆ డ్రైవర్ చూస్తారనమాట ప్రభుపాద్ని, తిలకం పెట్టుకున్నాడు, షిక్ పెట్టుకున్నారు, కాషాయం బట్టలు వేసుకున్నారు. సార్ అంటాడు, సో స్వామీజీ యూఆర్ అన్ ఇండియన్ స్వామీజీ అంటారనమాట, అంటే మీరు భారతీయ దేశ స్వామి అంటే ప్రభుపాద్ చేస్తారనమాట. సో యూ క్యాన్ డూ మ్యాజిక్స్ లైక్, అంటే మీరు మ్యాజిక్ చేయగలరా, ఏ మ్యాజిక్ అంటారంటే, అంటే ఒక బల్ల మీద మేకులు ఉన్న బల్ల మీద కూర్చోగలరా అని చెప్పి. అంటే యోగులు కొన్ని కొన్నిసారి కత్తుల మీద మేకుల మీద కూర్చుంటారు కదా, తేలికైపోతారు వాళ్ళు, కత్తుల మీద కూర్చున్న వాళ్ళకి ఏం కాదు, మేకుల మీద కూర్చున్న వాళ్ళకి ఏం కాదు. నేను అడుగుతాడు, మీరు మేకుల మీద కత్తుల మీద కూర్చోగలరా అని అడుగుతాడు అనమాట. ప్రభుపాద్ చెప్తారు నవ్వుతూ, నేను అంతకన్నా గొప్ప సాహసాలు చేయగలను అంటారనమాట. అప్పుడు డ్రైవరు ఇంకా షాక్ అవుతాడు, డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇంకా షాక్ అవుతాడనమాట, ఇంతకన్నా గొప్ప సాహసాలు చేయగలరా, ఏం చేయగలరా అని అడుగుతారనమాట. అప్పుడు ప్రభుపాద్ చెప్తారు, ఐ క్యాన్ స్టాండ్ యూనో ఇన్ ఏ రూమ్ ఫుల్ ఆఫ్ నేకెడ్ విమెన్, అంటే ఒక రూమ్ నిండా నేకెడ్ విమెన్ అంటే ఆ వివస్త్రులైన స్త్రీలు, ఒక రూమ్ నిండా వివస్త్రులైన స్త్రీలు ఉన్నా సరే ఆ రూమ్లో నేను రాత్రంతో ఉండగలను, అయినా నేను ఏం డిస్టర్బ్ కాకుండా తిరిగి తెల్లారి ఏం డిస్టర్బ్ కాకుండా వచ్చేయగలను అంటారనమాట ప్రభుపాద్. ఐ కెన్ సరౌండెడ్ బై ఎ విమెన్ ఇన్ ఏ రూమ్, ఒక క్లోజ్డ్ రూమ్ నిండా అంటే వివస్త్రులైన స్త్రీలు ఉన్నా సరే ఆ రూమ్లో నేను ఉన్నా సరే నాకేం కాదు అంటారనమాట ప్రభుపాద్. ఆయన షాక్ అవుతాడనమాట, దట్ పర్సన్ గెట్ షాక్డ్, ప్లస్ ఇంతకన్నా మ్యాజిక్ ఏం కావాలి ఇక్కడ అడుగుతారనమాట. తర్వాత ప్రభుపాద్ అదే ప్రభుపాద్ మళ్ళీ చెప్తారు, ఏమని చెప్తారంటే, రాధారాణి దగ్గరికి వెళ్ళి దయచేసి నన్ను మాయా నుంచి నన్ను కాపాడండి అని అడుగుతారనమాట. అప్పుడు ప్రభుపాద శిష్యులు అడుగుతారు, ప్రభుపాద్ మీరే చెప్పారు మీకు స్త్రీ రూమ్ నిండా స్త్రీలు ఉన్నది మీకేం కాదు అని, ఎలాగంటే ప్రభుపాద్ చెప్తారు, నేను ఇలా ప్రార్థిస్తున్నాను కాబట్టి అలా ఉండగలను అని చెప్తారనమాట. ఇక్కడ చెప్పేది ఏంటంటే, సో వి హనుమాన్ ఇస్ లైక్ గురు, సో వీఆర్ ఆల్సో ఎవ్రీవన్ షుడ్ ప్రీచ్. హనుమాన్ ఏ రకంగా రాముడి కోసము అతను కష్టపడడానికి ముందుకు వచ్చాడో మనం కూడా వీ షుడ్ రెడీ టు వర్క్ హార్డ్. ఈరోజు మనం ఇంత కథ వింటున్నాము, కీర్తన వింటున్నాము, వాట్సాప్లో సర్క్యులేషన్ చేసుకుంటున్నాము. స్పిరిచువాలిటీ అంటే, స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఎ టైం పాస్, స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ అబౌట్ యూనో జస్ట్ బయట వాళ్ళు ఒక రకమైన ఇంద్రియ తృప్తి చేస్తుంటారు, వీఆర్ డూయింగ్ ప్రైస్ సెన్స్ గ్రాటిఫికేషన్, నో దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. సో అవర్ శ్రవణం అండ్ అవర్ కీర్తనం అండ్ అవర్ స్మరణం, మన శ్రవణము మన కీర్తనము మన స్మరణము మనకి పాద సేవనం, అంటే మనకి మన సేవని పెంచాలన్నమాట, మనలో సేవాభావాన్ని పెంచాలి, మన సేవాభావంలో క్లారిటీని ప్యూరిటీని పెంచాలన్నమాట. సో జస్ట్ ద వే హనుమాన్ టుక్ సో మచ్ రిస్క్, జస్ట్ ద వే శ్రీల ప్రభుపాద టుక్ సో మచ్ రిస్క్, వీ షుడ్ ఆల్సో టేక్ సో మచ్ రిస్క్, అంటే అట్లీస్ట్ మన కెపాసిటీ వీ షుడ్ టేక్ సమ్ రిస్క్ అనమాట. ప్రభుపాద సేస్ వన్ హూ లవ్స్ కృష్ణ విల్ ష్యూర్లీ టేక్స్ రిస్క్ ఫర్ కృష్ణ అని ప్రభుపాద చెప్తారనమాట. మనం ఒకరు ప్రేమించినప్పుడు ఖచ్చితంగా వారి కోసం ఎంతో కొంత మనము శ్రమిస్తాం, అది సహజం. అది తల్లి అనేది పిల్లడి కోసం చేస్తారు, అది ఇది కాదు. సిమిలర్లీ వెన్ వీ హియర్ దిస్ పాస్ట్ టైమ్స్ వీ షుడ్ గెట్ సో మచ్ యూనో అవర్ సర్వీస్ యాటిట్యూడ్ షుడ్ ఇంప్రూవ్, మనలో సేవాభావం పెరగాలి, మనం కూడా నేను కూడా ఏదో చేయాలి. ఏ విధంగా హనుమంతుడు తన శక్తి కొద్ది చేశాడు, రాముడు ప్రసన్న రాముడిని ప్రసన్నం చేసుకున్నాడు, మనం కూడా మన శక్తి కొద్ది ఎంతో కొంత చేయాలి అనమాట. ఓకే మంచిగా ప్రసాదం పెడితే వింటూ అప్పుడు అటువంటి సేవ చేస్తాను, బుక్ డిస్ట్రిబ్యూషన్ అంటే నా వల్ల కాదు, ఏసీ రూమ్లో కూర్చొని క్లాస్ అయితే వింటాను కానీ నగర సంగీతం నా వల్ల కాదు, అదే కూర్చుని కీర్తన చేస్తాను. సో అన్నీ ప్రతి దానిలో మన సుఖాన్ని మనం ఎంచుకుంటే దట్ మీన్స్ యు ఆర్ సర్వింగ్ అకార్డింగ్ టు యూ, నాట్ అకార్డింగ్ టు వాట్ ఈస్ నీడెడ్. భరతుడు తన సుఖం కోసం సేవ చేయలేదు, తన సుఖం చూసుకుంటే భరతుడు ఆయనకి రాజ్యమే వద్దు అసలు, లేకపోతే సరే రాజ్యం తీసుకునేవి అంటే, కానీ అతనికి అతను భరతుడు సుఖం ఏంటి చెప్పండి? భరతుడు తన సుఖం ఆలోచించుంటే భరతుడు ఏం చేస్తుండేవాడు తెలుసా? రాముడితో పాటు ఉండిపోయి రాముడితో పాటు వనవాసంకి వెళ్ళి ఉండేవాడు. భరతుడి దృష్టిలో అది సుఖం, మన దృష్టిలో సుఖం అంటే మనకి రాజ్యం వస్తే మన సుఖము, కానీ భరతుడి దృష్టిలో రాముడితో ఉండడం భరతుడికి సుఖము. కానీ రాముడు చెప్పాడు కాబట్టి సరే రాజ్యాన్ని స్వీకరిస్తున్నాను, కానీ నా తరపు నువ్వు రాజ్యం చేయి. భరతుడు చెప్పాడు, రాముడు చెప్పాడు కోసము భరతుడికి తన కోరికలను చంపుకొని లక్ష్మణుడి కన్నా పెద్ద త్యాగం చేశాడు భరతుడు. చెప్పాలంటే లక్ష్మణుడికి కనీసం రాముడి సేవ దొరికింది, భరతుడికి అది కూడా దొరకలేదు. అంటే ఒక రకంగా చూస్తే ఫిజికల్లీ, ఇప్పుడు అఫ్ కోర్స్ రాముడు ఆజ్ఞ పాలించాడు కాబట్టి భరతుడు కూడా రాముడికి లక్ష్మణుడు దొరికిన సేవ దొరికింది భరతుడికి కూడా. సో సర్వీస్ మీన్స్ డూయింగ్ వాట్ వాజ్ ఆస్క్డ్ టు డూ. సో హనుమంతుడి జీవితం చూసినట్లయితే ఈజ్ ఏ ఎపిటోమ్ ఆఫ్ సర్వీస్ యాటిట్యూడ్. వచ్చే వారం మనము హనుమాన్ జయంతి సందర్భంగా మనము విల్ డిస్కస్ మోర్ అతను అశోక వాటికలో జరిగిన స్టోరీస్ అయితే ఏమిటి, తర్వాత రాముడు జరిగిన స్టోరీస్ అయితే ఏమిటి, మిగతా ఇంకా తర్వాత ఉత్తరకాండలో స్టోరీస్ అయితే ఏమిటి, యుద్ధకాండ చెప్పను, ఆ ఫైటింగ్ అంతా చెప్పే అది బోల్డ్ ఉంటుంది. సో దేర్ ఇస్ సో మచ్ మోర్ టు స్పీక్ అబౌట్ హనుమాన్, వీ విల్ స్పీక్ అబౌట్ ఇట్ నెక్స్ట్ క్లాస్ మరుసటి 8వ తేదీ రోజుల్లో మనము మళ్ళీ హనుమంతుడి గురించి చర్చించుకుంటాం. సో టుడే వీ హ్యావ్ డిస్కస్ సో మెనీ పాయింట్స్, మళ్ళీ ఇప్పుడు సమరైజ్ చేసే టైం లేదు, విల్ ఎండ్ అప్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ పవనపుత్ర హనుమాన్కి జై, శ్రీరామచంద్ర భగవాన్కి జై, సీతారామ లక్ష్మణ హనుమాన్జీకి జై, రామాయణ మహాకావ్యంకి జై, వాల్మీకి మునికి జై, శ్రీల ప్రభుపాదికి జై. Mm-hmm.